ఇవాళ అసెంబ్లీకి పోటీ చేయాలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అంటే నీకు 30-40 కోట్లు ఖర్చు పెట్టే శక్తి ఉందా లేదా చెప్పు. అది లేకపోతే మాట్లాడబాకు. తర్వాత మిగతా చూసుకుందాం, మనందరికీ తెలిసిన జరుగుతుంది. ఎక్కడైనా అతిశయోక్తి మాట్లాడలేదు. కొన్నిసార్లు మన బై ఎలక్షన్లో అయితే మీకు మునుగోడులో కానీ లేకపోతే అంతకుముందు హుజరాబాద్లో కానీ ఈ 30-40 దాటిపోయింది. 100-150కి వెళ్ళింది ఒక్కొక్క క్యాండిడేట్ పెట్టే ఖర్చు. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న మనిషి, పోటీకి రేపొద్దున దిగబోతున్న మనిషి 6.5 కోట్ల రూపాయలు మొన్న నోటిఫికేషన్ వెలువడ్డ మర్నాడే ఒక కంపెనీ దగ్గరికి క్యాష్ తీసుకెళ్ళి ఒక్కొక్క 30,000 ఎన్నో ఆయన ఆధార్ కార్డులు వగైరా ఇచ్చి వీళ్ళందరి పేరుతో నా పేరు, నా ఫోటో, మా పార్టీ గుర్తు ఇవన్నీ కూడా ప్రింట్ చేసి వాళ్ళు కొన్నట్టుగా వాళ్ళందరికీ పంపిణీ చేయమని చెప్పి 30,000 కోట్లు 30,000 మందికి 6.5 కోట్లు కలిపి పంపిణీ చేయించాడు. అంటే ఒక బీద కుటుంబం ఎలక్షన్లో ఓటు డబ్బులు తీసుకుంటే పాపం అది. ఈ ఓటు వల్ల ఎలాగో నా బతుకులు ఏమి తేడా రావట్లేదు, నా బతుకులు ఇట్లానే ఉన్నాయి. చచ్చి రోడ్డు పెళ్ళికి వచ్చిందే కట్నం, కనీసం ఆ డబ్బులన్నా వస్తాయి ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని హామీలు ఇస్తున్నాడు, ఉచితంగా అది ఇస్తా అది ఇస్తా అని చెప్పాను, అది వస్తే ఆ మాత్రం నా బతుకు బాగుంటుంది. ఆ రకంగా ఓటేస్తున్నారు తప్ప చెడ్డ వాళ్ళే కాదు.
అందరికీ నమస్కారం. డీకోడింగ్ డెమోక్రసీ విత్ డాక్టర్ జేపీ షోకి స్వాగతం. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక మనం డెమోక్రసీని మన పాలనా పద్ధతిగా ఎంచుకున్నాం. డెమోక్రసీ అంటే మనల్ని మనం పరిపాలించుకోవడం. అందులో ముఖ్యమైన పాత్ర ఎన్నికలదే. ఎన్నికలు 5 ఏళ్ల పాటు మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి. మన దేశం మనకి ఇచ్చిన ఒక పవర్ఫుల్ ఆయుధం అంటే ఓటని చెప్పుకోవచ్చు. అలాంటి ఎలక్షన్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సార్, 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన దేశంలో లిటరసీ రేట్ 12% మాత్రమే. అలాంటిది 21 ఏళ్ల పైన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి రైట్ టు ఓట్ ఇచ్చారు. అసలు అది ఇప్పటిదాకా జరుగుతుంది? మన ఎలక్షన్ కమిషన్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇది ఒక అద్భుతం అనే చెప్పొచ్చు. అసలు ఇది ఎలా జరిగిందంటే ఏం చెప్తారు సార్?
ఖచ్చితంగా చాలామంది వచ్చాయి. ఎంత గొప్ప విజయాలను మనం సాధించామో దాని గురించి ఆలోచించారు. పొరపాట్లు ఉన్నాయి మన ప్రజాస్వామ్యంలో, చాలా పొరపాట్లు ఉన్నాయి, అందుకే మనం చాలా చర్చించుకుంటున్నాం. కానీ మీరు అన్నట్టుగా 12% కూడా కాగితం మీదే. నిజానికి ఈవేళ కూడా మన దేశంలో 14-18 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళల్లో 150 మందికి గడియారం చూసి టైం చెప్పడం చేత కాదు, గంట నిమిషం చెప్పడం చేత కాదు. మార్కెట్లో కూరగాయలు తూకం వేయాలని చెప్పంటే ఆ తూకంలో ఏ రాళ్ళు పెట్టాలో చేత కాదు. అంటే నిజమైనటువంటి అక్షర జ్ఞానం ఈవేళ కూడా 140-150 మందికే ఉంది. అది కూడా కొంచెం క్వశ్చన్. ఆనాడు ఎంత తక్కువ ఉండేదో మనం ఊహించుకోవచ్చు. రెండోది బీదరికం, విపరీతమైన బీదరికం ఉంది. కొన్ని 100 సంవత్సరాలుగా కుల వ్యవస్థ ఉన్నది. పుట్టుకతోనే ఎక్కువ తక్కువలన్న భావన సమాజంలో పూర్తిగా వ్యాపించేసింది. మరి పూర్వం ఒకప్పుడు మన దేశంలో కూడా ప్రజాస్వామ్యం ఉండేది స్థానికంగా. ఉదాహరణకు లిచ్చావులు, రిపబ్లిక్లు, అలాగే చోళుల కాలంలో గ్రామాలలో స్వపరిపాలన మీద ఉండేవి. కానీ 1000 ఏళ్ల పాటు స్వపరిపాలన లేదు, మనకి అనుభవం లేదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకున్నట్టయితే మన నాయకుల విధంగా ఒక అద్భుతమైన ప్రయోగాన్ని చేశారు, చాలా సాహసంతో చేశారు. ప్రపంచంలో ఎవ్వరు కూడా అప్పుడు ఆ రోజుల్లో ఆలోచించేవాళ్ళు, పాత్రికేయులు, లేకపోతే విశ్లేషకులు, పండితులు ఎవరు కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుందని కానీ, స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయి, ప్రజలకి స్వేచ్ఛ ఉంటుందని కానీ, లేకపోతే ఇన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్నటువంటి దేశం కలిసి మనగలుగుతుందని కానీ నమ్మల. ఈ దేశం ఊరికే వాళ్ళు అనుకుంటున్నారు కానీ దీన్ని నిలవదనుకున్నారు. మనం మర్చిపోకూడదు, ఆ రోజున 550 సంస్థానాలు ఉన్నాయి. బ్రిటిష్ ఇండియా మనకిచ్చిన రాజ్యమే కాకుండా 550 సంస్థానాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశం ముక్కలు ముక్కలైపోతుంది నమ్మారు అందరూ. ఆ రకంగా ఆలోచిస్తే మన నాయకత్వం ఆ రోజున స్వతంత్ర పోరాటంలో నాయకత్వం, అన్ని ప్రాంతాలకు చెందిన వాళ్ళు మహాత్మాగాంధీ నాయకత్వంలో ఒక అద్భుతమైనటువంటి దూరదృష్టిని చూపెట్టారు. చాలా ఆదర్శభావాన్ని, సాహసాన్ని, దూరదృష్టిని చూపెట్టారు. అయితే కొద్దిపాటి అనుభవం మనకున్నది. వయోజన ఓటు హక్కు లేకపోయినా కూడా 1919లో ఒక మోస్తరు ఎన్నికలు జరిగినాయి. అప్పుడు రాష్ట్రాల్లో డయార్కీ అన్నారు సార్. రాష్ట్రాల్లో ఇది ఎన్నికైన ప్రతినిధిని ఏర్పాటు చేసి నిజమైన అధికారం గవర్నర్ చేతుల్లో పెట్టి కొద్దిపాటి అధికారం ఎన్నికైన వాళ్ళకి ఇచ్చారు. అలాగే 1892 నుంచి స్థానిక ప్రభుత్వాలు, ముఖ్యంగా మున్సిపాలిటీల్లో, మనకి ఒక ఎన్నికల ఏర్పాటు, సుపరిపాలన ఏర్పాటైంది. అట్లాగే మీకు 1935 చట్టం కింద 1937 నిజంగా మొట్టమొదటిసారి ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగినాయి. ఓటుకు కొందరికే పరిమితం, ఆస్తున్న వాళ్ళకి చదువున్న వాళ్ళకే పరిమితం, కానీ ఎన్నికైన ప్రభుత్వాలకి రాష్ట్రాల్లో నిజమైన అధికారం వచ్చింది. జాతీయ స్థాయిలో అది కుదరలా, చేయరా. కానీ 37 ఎన్ని ఎలక్షన్ జరిగితే 35 చట్టం కింద కేవలం 2 పరిపాలన ఉన్నారు. 39 రెండో ప్రపంచ యుద్ధంలో మనందరినీ సంప్రదించకుండా మన దేశాన్ని కూడా యుద్ధంలో భాగస్వాములు చేశారు ఆనాటి వలస ప్రభుత్వం. కాబట్టి గాంధీ గారి ఆదేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా రాజీనామా చేసినాయి. కాబట్టి కొద్దిపాటి అనుభవం తప్ప నిజమైన అనుభవం లేదు. ఏమన్నా కొద్దిగా ఉంటే మున్సిపాలిటీల్లో, నగరాల్లో కొన్ని చోట్ల మనకి బలమైనటువంటి స్థానిక ప్రభుత్వాలు వచ్చినాయి. ఉదాహరణకి జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, చిత్తరంజన్ దాస్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, రాజాజీ కావచ్చు, మన ప్రకాశం పంతులు కావచ్చు, అట్లాగే బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్థానిక ప్రభుత్వాల్లో గట్టి పాత్ర పోషించి నాయకులుగా పేరు పొందారు. అంచేత అనుభవం కొద్దిగా ఉంది, అంతకుమించి ఎక్కువ లేదు. ఇక ఆ దేశంలో బ్రిటన్ ఎక్కువగా, ఒకళ్ళిద్దరు అమెరికాలో చూసి కొంత నేర్చుకున్నారు. అంతకుమించి మన ప్రజాస్వామ్య అనుభవం కూడా లేదు. ఆ రకంగా ఆలోచిస్తే మనం చేసిన ఏర్పాట్లు సాహసంతో ఓటుకి ఇవ్వటమే కాకుండా తొలి ఎన్నికలు అసలు మనకు జరుగుతాయని ఎవరు అనుకోలే. 1952 ఎన్నికలు జరిగితే ప్రపంచం అంతా అబ్బురపడింది. మారుమూల ప్రాంతాలకు వెళ్ళడము, మరి అక్షరజ్ఞానం లేనటువంటి సమాజము, ఎవరెక్కడున్నారో అడ్రస్ ఈ రోజుల్లో కూడా తెలియదు, ఆ రోజుల్లో అసలు అడ్రస్ కనుక్కోవటము చాలా అద్భుతమైన ప్రక్రియ. ఎన్నికలు చేపట్టారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా గొప్ప విజయాలను ఈ విషయంలో సాధించాం. ఇది గొప్ప ప్రజాస్వామ్యం అంటే చాలా లోపాలు ఉన్నాయి, కానీ కనీసం సమయం మించిపోకుండా కాలానుగుణంగా క్రమబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయి మనం మాట్లాడుకుందాం, కానీ ఎవరు కూడా ఆ బ్యాలెట్ బాక్స్లో లేకపోతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో ఆ పోలింగ్ బూత్లో స్వేచ్ఛగా ఓటేయటం లేదు, బలవంతంగా తుపాకీ పెట్టి ఓటేస్తున్నారన్నది అబద్ధం. మంచో చెడో ఓటరు ఆలోచించే ఓటు వేస్తున్నారు, మహిళ కానీ మగవాళ్ళు కానీ. అట్లాగే ఓట్లు అక్కడ బాక్సులో పడినాయి, అయితే ఈవీఎంలో పడినాయి, నిజాయితీగా లెక్క పెడుతున్నాం. ఏనాడు కూడా ఈ దేశంలో దొంగ లెక్కలు పెట్టారు, ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం అబద్ధాలు చెప్పారంటే అక్కడ అడపదడప ఒక 2 ఫిర్యాదులు ఉండొచ్చు, కానీ ఎవరు అలా అనుకోవట్లే. అందుకే ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చిన ఫలితాలను అందరూ అంగీకరిస్తున్నారు ఈ దేశంలో. అమెరికా చూడండి, ఆ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, మరి అంత దేశం మనతో పోలిస్తే అంత డబ్బున్నది, అంత ప్రజాస్వామ్య అనుభవం ఉన్నది, అదొరకు యూరోప్లో అనుభవం ఉన్నది, నాగరికత ఉన్నది, ఈ అందరికీ చదువు ఉన్నది, ఇవన్నీ ఉన్నా కూడా ఎన్నికల్లో ఎవడు గెలిచారని తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. అలాగే ప్రభుత్వాలు శాంతియుతంగా మారుతున్నాయి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి. రాజకీయంగా నిజమైన పోటీ ఉన్నది పార్టీల మధ్య, ఇది ఊరికే దొంగ పోటీ కాదు, నిజంగా అధికారం కోసం ప్రాణాంతకంగా పోరాడుతున్నారు. ఎన్నికైన వాళ్ళే నిజంగా అధికారంలో ఉన్నారు. అంతేగాని మధ్యలో వెనకాల మిలిటరీ వాడు కానీ మరొకటి కానీ ఎన్నికైన వాళ్ళని ఊరికి మొహం పెట్టి అక్కడ చేయట్లే, మంచికో చెడుకో మనం ఎవరికైతే ఓటేసామో వాళ్ళు అధికారంలో ఉంటున్నారు. అట్లాగే ఎన్నికైన వాడు ఎన్నిక కాలేదన్న కారణంగా వాడి తలకాయలు తీసేయట్లా, వాడి ప్రాణాలు తీసేయట్లా, ఆ మేరకు ప్రజాస్వామ్యం ఈ దేశంలో నిజంగా ఉన్నట్లు లెక్క. కాబట్టి ఇంకా చాలా చేయాల్సింది ఉంది, ఎన్నో లోపాలు ఉన్నాయి, కానీ ఈ మాత్రమైనా జరగడాన్ని మనం అభినందించాలి. దానిలో దానికి ఏర్పాట్లు చేసిన నాయకత్వం, రాజ్యాంగం వచ్చిన కొత్తలోనే ఎన్నికల సంఘాన్ని, మీరు ఇందాక అన్నారు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎన్నికల సంఘానికి మన దేశంలో ఉన్నంత బలం లేదు రాజ్యాంగపరంగా. రాజ్యాంగం బలం అవటమే కాదు, ప్రజలు కూడా బలాన్ని ఇచ్చారు. ప్రజలు పార్టీలు కూడా, పత్రికలు కానీ ప్రజలు కానీ పార్టీలు కానీ ఎన్నికల సంఘానికి ఉన్నటువంటి ఆ బలాన్ని మనం పెంచకపోతే, దాన్ని కాపాడకపోతే దేశం గందరగోళం అవుతుందని గమనించారు. అట్లాగే కోర్టులు కూడా ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎన్నికల ప్రకటన ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 4-5 రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం వగేరా రాష్ట్రాల్లో. ఒకసారి నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం కూడా ఈ దేశంలో ఉన్నది. మామూలుగా చీటికి మాటికి పెద్దాల్లో జోక్యం చేసుకునే కోర్టులు ఇక్కడ చాలా సంయమనాన్ని మొదటి నుంచి పాటిస్తున్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే మా దగ్గర కేసులు ఉండండి, కానీ ఎన్నికల ప్రకటన వెలువడ్డాక మీరు మా దగ్గరికి చీటికి మాటికి వస్తే మేము ఒప్పుకొని కోర్టులు స్పష్టంగా నిర్ణయం చేసింది. లేదా అందరూ చాలా బాధ్యతతో అప్పటి నుంచి ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇది గొప్ప విజయం ఈ దేశానికి.
సార్, మనం ఎలక్షన్స్లో చూస్ చేసుకున్న సిస్టమ్ ఫస్ట్ పాస్ ద పోస్ట్, అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరిలో వాళ్ళు గెలుస్తారు అని. కానీ మనం గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్లయితే గెలుస్తున్న వాళ్ళకి 50% కంటే ఎక్కువ ఓట్లు కూడా రావడం లేదు, అంటే 40%, 30% వచ్చి గెలిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇది నిజంగా గవర్నమెంట్ ఆఫ్ మెజారిటీ అనే అంటారా? ఇది నిజంగా అంటే ఎక్కువ మంది ఓట్లు వేస్తే గెలవాలి, కానీ 30% మందే గెలిపించారు అంటే 70% మంది ఆ గవర్నమెంట్ని కోరుకోవట్లేదు. ఇది నిజంగా డెమోక్రసీ అని అంటారా?
మీ ప్రశ్న చాలా సబబమైన ప్రశ్న. ఎందుకంటే ఈ దేశంలో ఇంతవరకు జాతీయ స్థాయిలో 50% ఓట్లు ఒక్క పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన వాళ్ళు పొందాల, ఒక్కసారి కూడా. ఒకే ఒక్కసారి 1984 ఇందిరాగాంధీ ఆనాటి ప్రధానమంత్రిని చాలా దారుణంగా ఆ టెర్రరిస్టులు హత్య చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బాగా ఉద్రేకం, దేశమంతా కూడా ఉద్వేగం, ప్రజలందరిలో అశాంతి ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో 50% అప్పటికి కూడా రాలా, కానీ 50% కొంచెం దగ్గరగా వచ్చారు. అది మినహాయిస్తే 40% ఓట్లు ఒక పార్టీకి వస్తే అద్భుతంగా వచ్చినట్లకి ఈ దేశంలో. కాబట్టి ఈ దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలు దేశం అందరి ప్రజలకి ప్రాతినిధ్యాన్ని ఇస్తున్నాయి అన్నది వాస్తవం కాదు. అంత మాత్రం చేత ఎన్నికలు తప్పని నేను అంటలేదు. ఎందుకంటే 40% ఓట్లు 37% ఓట్లు వచ్చినా కూడా సమాజంలో అన్ని వర్గాలను ఏకం చేయకపోతే, ఇన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు వీరందరిని ఏకం చేయకపోతే మనకి ఒక వీళ్ళు సమర్థమైన పాలన ఇస్తారు నమ్మకాన్ని కలిగించకపోతే వీళ్ళు అధికారంలోకి రాలేరు, వచ్చినా కూడా పరిపాలన చేయలేరు. కానీ ఖచ్చితంగా దేశంలో మెజారిటీ అభిప్రాయాన్ని, మెజారిటీ ఓట్లను ఇంతవరకు ఏ పార్టీ జాతీయ స్థాయిలో పొందాల, రాష్ట్రాల్లో పొందుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా రెండు పార్టీల, చాలా సందర్భాల్లో పార్టీలు చాలా ఉన్నా కూడా రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుంది. చాలా సందర్భాల్లో 50% గెలిచిన పార్టీకి వస్తున్నాయి. అంతకుమించి ఏమవుతుందంటే, సరే మీకు 51 వచ్చినాయి ఓట్లు, 49 మేము ఉన్నాం కదా, మా భావజాలం వేరుగా ఉంది కదా, అసలు మా గొంతు వినిపించకపోతే, మా భావం పట్టించుకోకపోతే 51 నాకుంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది? సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి, అన్ని రకాలైన భావజాలాలకి ఒక ప్రాతినిధ్యం కావాలి, గొంతుకు కావాలి, సామరస్యంగా వాటిని సమన్వయం చేయాలి. కాబట్టి మెజారిటీ ఓట్లతో ప్రభుత్వం ఏర్పాటు కాకపోవటం ఒక పొరపాటు అయితే, మెజారిటీ లేని కారణంగా, శాసనసభలో మెజారిటీ లేని కారణంగా మరి చాలా సందర్భాలు మనం అనుకున్నట్టుగా 70% మందో 60% మందో అసలు మీకు ఓటు వేయకపోయినా కూడా వాళ్ళ భావాలకు గొంతు లేకుండా పోయింది. ఈ ఫస్ట్ పాస్ తో పోస్టులు ఏమవుతుందంటే ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. ఒకసారి ఓడిపోయా ఓడిపోయాడు అంతే. ఇక ఆ ఓట్లకి అరే ఒక్క ఓటుతోనే తక్కువ వచ్చింది, మరి ఇంతమంది ఓట్లు వేశారు, ఈ భావాలు పట్టించుకోవాలన్నది లేదు దానిలో. ప్రభుత్వాలు సుస్థిరంగా ఉంటాయి ఆ మాట వాస్తవమే, కానీ మరి మెజారిటీ ప్రజల అభిప్రాయానికి విలువ కనిపించదు. అంతకంటే ప్రమాదం మూడోది ఏంటంటే, అసలు నిజమైన ప్రమాదం, ఈ రెండు వల్ల వచ్చిన ప్రమాదం కంటే పెద్ద ప్రమాదం ఏంటంటే, ఎట్లాగొట్లో ఒక ఓటు కోస్తే చాలు
సార్,
ఆ ఎక్స్ట్రా ఓటు ఎక్కడుందో నాకు తెలియదు. ఎలక్షన్ల ముందు క్యాండిడేట్లు కానీ పార్టీలు కానీ పరీక్షలకు పోయే కుర్రాళ్ళు లాంటి వాడు, ఎగ్జామినేషన్ పోయే కుర్రాడు ఏమంటాడు అనుకుంటాడు, టెన్షన్లో నేను అస్సలు ప్రిపేర్ కానీ క్వశ్చనే వస్తుంది, ఆ యాంగ్జైటీ ఉంటుంది. ఈ క్యాండిడేట్స్ కూడా అంతే, పార్టీలు కూడా అంతే. కాబట్టి ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయినా కూడా ఆ ఓటు ఎక్కడుంది తెలిస్తే ఒక్క ఓటుతో పోవచ్చు, 100 ఓట్లతో పోవచ్చు. కాబట్టి ఎంత వీలుంటే అంత ఈ ఓట్లు పొందాలి. ఈ ఓట్లు పొందాలని చెప్పంటే మనకి తర్వాత చర్చించుకుందాం, మన పరిపాలనలోనూ మన రాజకీయంలో ఉన్న లోపాల వల్ల ఏదో రకంగా ప్రజల్ని ఆకట్టుకోవాలి, మభ్యపెట్టాలి. అందుకని అయితే డబ్బుల పంపిణీ మనం చూస్తున్నాం, మన అందరికీ తెలుసు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది తెలియని వాళ్ళు లేరు.
అవును సార్,
1000 రూపాయలు డబ్బులు పంపిణీ. ఆ పంపిణీ చేస్తే గెలుస్తారని కాదు, పంపిణీ చేయకపోతే ఓటు పడదన్న నమ్మకం స్థిరమైపోయింది
సార్.
లేకపోతే అసలు పరిపాలన పక్కన పెట్టి, ప్రజల జీవితాలు బాగు చేయడం పక్కన పెట్టి తాత్కాలికంగా కొన్ని తాయిదాలని, ఇప్పుడు హామీలు చూడండి మీరు ఈ రాష్ట్రాల్లో, మరి గతంలో కర్ణాటకలో ఇచ్చారు, ఇప్పుడు తెలంగాణ చూడండి, లేకపోతే మధ్యప్రదేశ్ చూడండి, ఏమి హామీలు అసలు ఎంత ఎలా ఉన్నాయి. కాబట్టి ప్రజల్ని ఏదో రకంగా ఏమరచటము, ఆకట్టుకోవటమే తప్ప మంచి పరిపాలన ఇవ్వటము, ఉమ్మడి సదుపాయాలను బాగు చేయటం అనేది పక్కన పెట్టింది. కాబట్టి మీరు అన్నది పూర్తిగా వాస్తవం. కేవలం తెల్లవాళ్ళు ఎవరు మన పరిపాలించారో బ్రిటన్, ఆ దేశంలో ఉన్న ఎన్నికల వ్యవస్థను మన దేశంలో పెట్టారు తప్ప లోతుగా ఆలోచించాలి, ఇది మనకు పనికి వస్తుందా లేదని చెప్పని పెద్దగా ఆలోచించకుండా అలవాటైపోయింది. కాబట్టి అప్పటికే కొన్ని వయోజన టోకు లేకపోయినా కూడా కొన్ని ఎన్నికలు అలా జరిగినాయి కాబట్టి ఆ అలవాటును కొనసాగించారు తప్ప లోతైన ఆలోచన చేయలేదు. దానివల్ల దేశానికి చాలా నష్టం జరుగుతుంది అన్నమాట వాస్తవం, నేను నిశ్చయంగా మాట్లాడము
సార్. దీనికి ఆల్టర్నేటివ్గా ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అనేది ఉంది, కానీ అది మన వాళ్ళు ఎందుకు తీసుకురావడం లేదంటే మీరేమంటారు సార్?
కారణం ప్రత్యేకంగా లేదు, అలవాటు పడ్డాం.
ఓకే,
పెద్దగా ఇది దీనివల్ల ఇప్పుడు మనం నేను మూడు నష్టాలు చెప్పాను. ఒకటి, మీకు 50% ఓట్లు రాకుండా మీరు అధికారంలో ఉంటే మరి మెజారిటీ మీకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ భావాలకు గుర్తు లేకపోతే అట్లాగా. రెండు, మీకు 50% దాటి ఓట్లు వచ్చిన మిగతా 49% మంది మనుషులు గారా ఆ భావాలను సమన్వయం చేయొద్దా. మూడు, ఈ ఓట్ల కొనుగోలు తాత్కాలికమైన తాయిలాలు కులమత విభజనలు ఎన్నికల్లో చోటు చేసుకుంటే మన అందరికీ తెలుసు ఇవే ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలని చెప్పాలి. మరి ప్రజాస్వామ్యం ఏమన్నట్లెక్క? ఇది కనిపిస్తున్నా కూడా వాళ్ళ ప్రవాహంలో పడిపోయారు, దానిలో పడి కొట్టుకుంటున్నారు తప్పితే దీన్ని ఎలా మార్చాలని ఆలోచన చేయటంలా. అయితే రాజ్యాంగ నిర్మాతలు ఒక పని చేశారు, ఈవేళ గనక ఈ ప్రపోజల్ రిప్రజెంటేషన్ తామాష పద్ధతి ఎన్నికలు పెట్టాలి అంటే రాజ్యాంగాన్ని ఒక్క అక్షరం మార్చక్కర్లేదు. రాజ్యాంగంలో దానికి ఏర్పాట్లు జరిగినాయి, ఎవరో పట్టించుకోరా. ఒకసారి మరి ఆనాడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయన ఒక ఎన్సైక్లోపీడియా లాంటి వాడు
సార్,
మన దేశంలో స్వతంత్రం తర్వాత వచ్చిన రాజకీయాల్లో ఇప్పుడు ఏవడిందో టక టక టక్ చెప్పేస్తారన్న, 77లో ఏమైంది, 75లో ఏమైంది, 71లో ఏమైంది, ఏ రాష్ట్రంలో ఏమైంది చెప్పేస్తారు. అంత అనుభవం ఉన్న మనిషి, పరిజ్ఞానం ఉన్న మనిషి, ఆయనకు కూడా రాజ్యాంగంలో ఈ రకంగా పెట్టారన్న సంగతి తెలియదు. నేను ఆ మాట ఆయనతో చెప్తే నిర్ఘాంతపోయాడు రాష్ట్రపతి భవన్లో. అప్పుడు రాజ్యాంగాన్ని తెప్పించి ఆయన ఎదురుగానే రాష్ట్రపతి భవన్ నుంచి ఆయన చూపెట్టాను నేను ఏ రకంగా ఏర్పడుతుంది. ఆయన అబ్బురపడ్డాడు. కాబట్టి అంబేద్కర్ కానీ రాజ్యాంగ నిర్మాతలు కానీ దీనికి ఏర్పాటు చేశారు. ఎన్నికల వ్యవస్థ అయితే అలవాటు ప్రకారం ఇది కొనసాగింది కానీ, ఉన్నది కొనసాగింది కానీ ఫస్ట్ పాస్ ద పోస్ట్ అనేది తమాష పద్ధతికి ఏ రకంగా ఇబ్బంది లేకుండా రాజ్యాంగంలో ఏర్పాటు ఉన్నది. కానీ మన నాయకత్వం 50 తర్వాత 47 తర్వాత మన దేశంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ఎలా మార్చాలన్న ప్రయత్నాన్ని నేను త్వరగా చేపట్టాల అవకాశం ఉంది, అది సాధ్యం, అది ఖచ్చితంగా నా దృష్టిలో అవసరం. అయితే దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఎన్నికల వ్యవస్థ అయినా కూడా ఇప్పుడు తమాషా పద్ధతిలో అడిగితే వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తారు. ఉదాహరణకి మీకు వచ్చిన ఓట్లను బట్టి సీట్లు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు అనుకున్నాం 50% ఓట్లు చాలా అరుదుగా వస్తాయి ఏ పార్టీ కన్నా అని. అంటే ఒక సుస్థిర ప్రభుత్వం, ఏకపార్టీ ప్రభుత్వం దాదాపు సాధ్యం కాదు తమాష పద్ధతిలో. మన ప్రజలు పోస్తే దానికి ఇంకొక ఇష్టపడకపోవచ్చు, సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. దాని పరిష్కారం ఉంది
సార్.
దానికి ఏమిటంటే 40% ఓట్లు వచ్చినా కూడా సుస్థిర ప్రభుత్వం వచ్చే ఏర్పాటు చేద్దాం, అదే సమయంలో దామాషా మొత్తం మీద ఉండి ఏర్పాటు చేద్దాం అనేది సాధ్యం. అతిపెద్ద పార్టీకి, ఓట్లు ఎక్కువ పొందిన పార్టీకి వాళ్ళకి వచ్చిన ఓట్ల కంటే 10% ఎక్కువ సీట్లు ఇచ్చామనుకోండి, బోనస్ సీట్లు అని చెప్పంటాం, అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇట్లాగా దామాషా పద్ధతులు వచ్చే సమస్యలకు కూడా పరిష్కారాలు ఉన్నాయి. కానీ అసలు ఈ దేశంలో చర్చ జరగల, లోతైన చర్చ ఈ దేశంలో అవగాహనతో కూడిన చర్చ జరగల. ఊరికే పైపోయినప్పుడు ఏమన్నా మాట్లాడడం తప్పితే తమాషా పద్ధతి తీసుకొస్తే ఎందుకు కావాలి, ఎలా చేయాలని ఆలోచన దేశం జరగలేదు. నా దృష్టిలో ఈ ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెట్టి ఇవాళ అసెంబ్లీకి పోటీ చేయాలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అంటే నీకు 30-40 కోట్లు ఖర్చు పెట్టే శక్తి ఉందా లేదా చెప్పు. అది లేకపోతే మాట్లాడబాకు నువ్వు. తర్వాత మిగతా చూసుకుందాం, మనందరికీ దేశం జరుగుతుంది. ఎక్కడ నేను అతిశయక్తి మాట్లాడలేదు. కొన్నిసార్లు మన బై ఎలక్షన్లో అయితే మీకు మునుగోడులో కానీ లేకపోతే అంతకుముందు హుజూరాబాద్లో కానీ ఈ 30-40 దాటిపోయింది, 100-150 వెళ్ళింది ఒక్కొక్క క్యాండిడేట్ పెట్టే ఖర్చు. ప్రపంచంలో ఎక్కడ లేనంతగా మనం చాలా విడ్డూరంగా ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నాం, ఇది ప్రజాస్వామ్యానికి చాలా హానికరం. అని చేత ఆలోచన చేయాలి, లోతుగా చేయాలి, పైపైన భూప్రతలం మీద కాకుండా ఎలాగ మార్చాలని చెప్పాను. నేను ఇందాక చెప్పినట్టుగా ఏ ఎన్నికల వ్యవస్థ కూడా పూర్తి పరిష్కారం కాదు, ప్రధానంలో సమస్యలు ఉన్నాయి. తమాషా పద్ధతిలో సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదు, దానికి ఏం చేయాలి. అట్లాగే మన ఎమ్మెల్యే ఫలానని అలవాటు పడ్డాం మనం, ప్రధానికి ఆయన దగ్గరికి పోతున్నాం. రేపు పొద్దున ఎమ్మెల్యే కూడా స్పష్టంగా అర్థం కాకపోతే ఏం చేయాలి, దానికి పరిష్కారాలు ఉన్నాయి. నేను చెప్పే ప్రధానికి పరిష్కారాలు ఉన్నాయి. అలాగే అమెరికా పద్ధతి, కొంతమంది ప్రత్యక్ష ఎన్నిక పెడదాము, రాష్ట్రపతినో లేకపోతే ప్రధాన మరి రాష్ట్రంలో గవర్నర్నో ముఖ్యమంత్రి గవర్నర్ కలిపేసి ఎన్నుకుందామన్నారు అనుకోండి, దానిలో సాధక బాధకాలు ఆలోచించాలి. దానిలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకు జాతీయ స్థాయిలో అట్లా పెడితే చాలా వ్యతిరేకత వస్తుంది, హిందీ ఇతర రాష్ట్రాలు, ఉత్తరాది దక్షిణాది, మరి హిందూ ఇతర మతాలు ఇవన్నీ ఉన్నటువంటి దేశంలో భయం వేస్తుంది చాలామంది. ఆ భయానికి తర్కం ఉందా లేదా మనకు అనవసరం లేదు. ఏమైనా భయం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళని కాత బహిఖాతం చేయడం, కాబట్టి అలాంటిది ఏమైనా చేస్తే రాష్ట్రాల్లో చేయటం ఉత్తమం, జాతీయ స్థాయిలో చేయకుండా. కాబట్టి పరిష్కారాలు ఉన్నాయి మన దేశంలో, రాజకీయంలో ఉన్న లొసుగులకి సొల్యూషన్స్ ఉన్నాయి. లోతుగా ఆలోచించాలి పైపైన కాకుండా, మళ్ళీ సమస్యలు కొని తెచ్చుకోకుండా. మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, రెమెడీ షుడ్ నాట్ బి వర్స్ దెన్ ద డిజీజ్. మనం ఇచ్చే మందు వ్యాధి కంటే హాని చేసింది అనుకోండి అది నష్టం అవుతుంది. కాబట్టి ఆ హాని లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. నేను చాలా లోతుగా అధ్యయనం చేశాను వీటిని, నేను నిశ్చయంగా చెప్పగలను మన దేశంలో ఎన్నికల వ్యవస్థలో దేశానికి హాని జరగకుండా మంచి జరిగేట్టుగా ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికల్లో ఉన్న ఈ భాగోతాలు, ఓట్ల కొనుగోలు, తాత్కాలికమైన తాయిలాలు, ఈ కుల మత విభజన, వీటి స్థానంలో మంచి రాజకీయం వచ్చేట్టు చేయడం పూర్తిగా సాధ్యము అవసరము.
సార్, ఎలక్షన్ క్యాంపెయిన్స్లో ఇందాకే మీరు అన్నారు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి, ఒక టికెట్ ఇవ్వాలి అంటే కనీసం 30-40 crore, ఎంపీ అంటే ఇంకా 100-150 అలా అయిపోయింది. అసలు ఇలాంటప్పుడు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉందంటారా, అంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నేను సమాజానికి ఏదో చేయాలి అని అనుకుంటే
ఇక దానిలో చర్చ అనవసరం లేదు. స్వతంత్రం వచ్చిన కొత్తలో ఇండిపెండెంట్లు 15-20% ఎన్నికయ్యేవాళ్ళు లోక్సభకు కానీ అసెంబ్లీలకు కానీ. ఆనాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభకి 50 మందికి పైగా ఇండిపెండెన్స్ ఎన్నికయ్యారు, అలాగే లోక్సభకి చాలామంది ఎన్నికయ్యారు. ఈవేళ ఇండిపెండెంట్ అడపాదడపై ఉన్నా వస్తే ఏదో ఒక ప్రధాన పార్టీ మద్దతుతో సింబల్ వేరేదైనా కూడా ఆ మద్దతు నిలబడిన మనిషి, లేదంటే ఒక పార్టీలో కీలక పాత్ర ఉండి బలమైన నాయకుడిగా ఉండి చివరి క్షణంలో అధిష్టాన వర్గంతో విభేదించి హైకమాండ్తో గొడవ వచ్చి రెబెల్గా క్యాండిడేట్గా పోటీ చేసి అప్పటికి గెలిచి మళ్ళీ ఎన్నిక అవగానే ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ పార్టీలో చేరిపోతాడు. అలా ఒకళ్ళు ఇండిపెండెంట్లు తప్ప 99.7% ఇండిపెండెంట్లు గెలవకపోవటం కాదు, డిపాజిట్లు దక్కవు. కాబట్టి ఇండిపెండెంట్లు మన దేశంలో మన రాజకీయంలో దాదాపు లేరు, ఊరికే పేరు కాగితమే ఇండిపెండెంట్లు అంటున్నారు. అందుకే దామాష పద్ధతి వల్ల మీకు ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే ఇండిపెండెంట్ ఎలాగో గెలవినప్పుడు పార్టీల ప్రజాస్వామ్యాన్ని మనం సరిగ్గా పెట్టి పార్టీలకే వచ్చిన ఓట్లను బట్టి సీట్లు పెట్టేస్తే నష్టమేం లేదు, అంత లాభమే కాదు.
సార్, ఇంద్రజిత్ కమిటీ ఒక సజెషన్ ఇచ్చింది ఏంటి అంటే గవర్నమెంటే ఫిక్స్డ్ ఫండ్, ఎలక్షన్ క్యాంపెయిన్ ఫండ్ ఫిక్స్ చేసి ఇంతకు మించి ఖర్చు పెట్టకూడదు అని చెప్పి గవర్నమెంటే ఇస్తే సరిపోతుంది కదా ఒక ఫండ్ని ఫిక్స్ చేసి అని చెప్పి, ఇది అసలు వర్క్ అవుతుందంటారా?
మంచి ఆలోచన కానీ ఏ రకంగానే పనికిరాదు, కొంచెం లోతుకి వెళ్ళండి. ఎన్నికల ఖర్చుకు పరిమితి ఇప్పుడే చట్ట ప్రకారం ఉండదు, ఒకప్పుడు 150,000 ఉండేది, క్రమక్రమంగా పెంచి ప్రస్తుతం నాకు గుర్తినంతవరకు 28 లక్షల రూపాయలు అసెంబ్లీ. అరే 30 crore ఖర్చు పెడుతున్నారని మనమే చెప్తున్నాం, 28 లక్షల రూపాయలు పరిమితి పెట్టారు. వాజ్పేయి గారు ఎప్పుడు అనేవారు, ఆయన ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆయన బహిరంగంగా పార్లమెంట్లోనూ బయట కూడా అనేవారు, ఏమయ్యా మనం అందరం కూడా ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గి వచ్చిన వాళ్ళం, ఒక అబద్ధంతో రాజకీయ జీవితాన్ని మొదలు పెడుతున్నాం. ఏంటి అబద్ధం? ఎన్నికల సంఘమో లేకపోతే చట్టమో ఒక పరిమితి పెట్టింది, సీలింగ్ పెట్టింది ఖర్చుకి, ఆ ఖర్చు లోపలే ఖర్చు పెట్టామని అబద్ధంతో మనం ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాం. దీన్ని మార్చకపోతే ఎట్లా ఓపోయేవాడు? నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడులో గత 20 ఏళ్లలో పరిమితి లోపల ఖర్చు పెట్టింది నేను ఒక్కడే, నెగ్గిన వాళ్ళు 4.5 లక్షలు ఖర్చు అయింది. ఇది చాలా అరుదు, ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో ఒక నియోజకవర్గంలో ప్రజలు ఒట్టేశారు, కానీ ఇది సాధ్యం కాదు దాదాపు
సార్.
అంచేత ఎన్నికల పరిమితిని మనం పెట్టి ఆ లోపల 28 లక్షలు డబ్బులు ఇస్తే ఎన్నికలు సజావు జరుగుతాయని చెప్పాను, అది చాలా అమాయకత్వంతో చెప్పే మాటలు తప్ప దీనిలో ఏమాత్రం వాస్తవం లేదు. రెండోది, 28 లక్షలో 10 లక్షలో 5 లక్షలో నిజంగా మీకు ప్రజల్లో మద్దతు ఉంటే ఎన్నికల ప్రచారం కోసం దాన్ని సేకరించడం కష్టం కాదు. ఎందుకంటే ఒక నాయకుడు నాయకురాల మీద విశ్వాసం ఉంటే మీరు నేను తల 100 రూపాయలు ఇచ్చి పోషించుకుంటాం. ప్రజాస్వామ్యం మనది, ఆ పార్టీ సభ్యులది, ప్రజలది. నేను అక్కడ క్యాంపెయిన్కి వెళుతుంటే రిక్షా కార్మికులు, చిన్న చిన్న ఉద్యోగాలు వృత్తులు చేసుకునేవాళ్ళు నేను వద్దన్నా కూడా నా జేబులో డబ్బులు పెట్టేవాళ్ళు
సార్.
ఆ క్యాంపెయిన్ ఆ రోజు అయ్యేసరికి నా జేబంతా అయిపోయేది తీసి మళ్ళీ పక్క వాళ్ళకి ఇచ్చేవాడిని జాగ్రత్తగా లెక్కలు చూసుకోండి అని చెప్పని మళ్ళీ అకౌంట్లో పెట్టండి అని చెప్పాను, అడగకుండా. కాబట్టి నిజంగా మీరు రాజకీయం చేస్తే కోట్లు ఎవరు ఇవ్వలేరు, మీ క్యాంపెయిన్కి కావాల్సిన డబ్బుకి ఏ రకంగా అవరోధం లేదు. మీరు అసలు ప్రజల్లో 10 మంది నాకట్టుకుని 10 మంది నుంచి తలాకు 1000 రూపాయలు తలాకు 100 రూపాయలు తీసుకునే శక్తి మీకు లేకపోతే మీకెందుకు రాజకీయం
సార్?
ఇప్పుడు బరాక్ ఒబామా ఉన్నాడు అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు, ఆయన ఆయనకే డబ్బులు లేవు, ఆయన మామూలు మధ్యతరగతి మనిషి, ఆయన ఆయనే జేబులో డబ్బులు ఖర్చు పెట్టలా, కానీ లక్షల మంది ఆయనకి విరాళాలు ఇచ్చారు. ఎందుకని? ఆయన నాయకత్వాన్ని సిద్ధాంతాన్ని నమ్మేది, రాజకీయంలో నాయకత్వంలో కీలకమైన భాగం అది. అంతేగాని నాకేదో ఆశ ఉంది ఎమ్మెల్యే కావాలని ఎంపీ కావాలని, నేను కాబట్టి పోటీ చేస్తాను, పోటీ చేస్తే గవర్నమెంట్ అంటే నా డబ్బులు ఇచ్చేయాలా, నేను ఖర్చు పెడతాను, ఇది అమాయకంగా మాట్లాడే మాట తప్ప రాజకీయ మాట నడవదు. మీ మీద ప్రజలకు విశ్వాసం లేకపోతే, విశ్వాసాన్ని మీరు కల్పించలేకపోతే, ఎన్నికల ప్రచారానికి కూడా ఖర్చుని మీరు ప్రజల నుంచి విరాళాల రూపంలో రాబట్టలేకపోతే, నిజాయితీగా పారదర్శకంగా రాజకీయాన్ని మీరు ఎట్లా పనికి వస్తారు, ఎలా నాయకులు అవుతారు? ఏనుగొచ్చి ఎవరిని మెడలో దండేస్తే ముఖ్యమంత్రి అయిపోయి పరిపాలన చేయగలడు ఆయన. ప్రజలను ఆకట్టుకోగలిగితేనే, ప్రజల మద్దతు ఉంటేనే, ప్రజలకు మీ మీద విశ్వాసం ఉంటేనే, మీకు ఎంతో కొంత చరిత్ర, మీ నాయకత్వం మీద నమ్మకం ఉంటేనే పరిపాలన చేయగలరు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా అమాయకంగా మాట్లాడే మాటలు. నిజమైన ఖర్చు ఎక్కడుంది ఎన్నికల్లో? 28 లక్షల ఖర్చు కాదు ఎన్నికల్లో ఖర్చు ఉన్నది, ఓట్ల కొనుగోలు, చీరలు, సారెలు. ఈ మధ్య ఇటీవల నేను విన్న మాట, ఎవరి మీద వ్యక్తిగతంగా కోపంతో చెప్పలేదు, పేర్లు కూడా నేను చెప్పబోవటం లేదు. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న మనిషి, పోటీకి రేపు పొద్దున్న దిగబోతున్న మనిషి, 6.5 కోట్ల రూపాయలు మొన్న నోటిఫికేషన్ వెలువడ్డ మర్నాడే ఒక కంపెనీ దగ్గరికి క్యాష్ తీసుకెళ్ళి, ఒక్కొక్క 30,000 ఎన్నో ఆయన ఆధార్ కార్డులు వగైరాలు ఇచ్చి, వీళ్ళందరి పేరుతో నా పేరు, నా ఫోటో, మా పార్టీ గుర్తు ఇవన్నీ కూడా ప్రింట్ చేసి వాళ్ళు కొన్నట్టుగా వాళ్ళందరికీ పంపిణీ చేయమని చెప్పి నా 30,000 కోట్లు 30,000 మందికి 6.5 కోట్ల రూపాయలతో పంపిణీ చేయించాడు. ఇప్పుడు జరిగింది
సార్.
అంటే ఒక కుక్కరు, కుక్కర్ ఇది మన ప్రెషర్ కుక్కర్ అంటారు, లో ఎండ్ ప్రెషర్ కుక్కర్ 2-3 వేల రూపాయలు ఉంటుందిగా.
అవును అవును.
కాబట్టి ఇంత విస్తృతమైన స్థాయిలో మన డబ్బులు కానీ, వస్తువులు కానీ, చీరలు కానీ పంపిణీ. ఇక తాగుడు, ఎలక్షన్ నోటిఫై చేసే టైం నుంచి ఆ నెల 2 నెలల పాటు విస్తారంగా తాగించడమే. మనకి తెలంగాణలో మీరు చూసినట్టయితే, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది యువత, కాస్త దిగువ మధ్య తరగతి బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు తాగుడికి బానిసలు అవ్వటం ఎలక్షన్ టైంలో. నెల రోజుల పాటు 14-15 వచ్చిన అందరికీ తాగపోయిస్తాను ఎన్నికలు తిప్పుకోవడం కోసం చెప్పాను. ఒక 1-2 నెలలు తాగిన తర్వాత అలవాటు పోతారు. ఎందుకు తాగుడు ఇంత బానిసత్వం, ముఖ్యంగా బీద కుటుంబాల్లో ఉన్నది, ఎలక్షన్లో తాగుడు పంపిణీ వల్ల? వీటన్నిటికీ అయ్యే ఖర్చంతా కూడా మీరు ఇస్తారా? అదే ఉద్దేశం. వాటిని ఎలా ఆపాలో ఆలోచించాలి, కానీ ఆ ఖర్చుకి ఎలా డబ్బులు ఇవ్వాలో కాదు. ఇప్పుడు వాడు ఇంత ఖర్చు పెడుతున్నాడు, ఎన్నిక అవుతున్నాడు, అలాగే డబ్బులు ఇవ్వబట్టి నాకు డబ్బులు ఇవ్వండి అన్నది చాలా అది సరైన వాదన కాదు. అది ఖర్చును అసలు అక్రమ ఖర్చు లేకుండా ఆపటం ఎట్లాగా, అక్రమ ఖర్చు లేకుండా నిజాయితీకి గెలిచి ఏర్పాటు చేయడం ఎట్లాగా, నిజమైనటువంటి ఖర్చు, నిజమైన ఖర్చు రాజకీయానికి ఉంటుంది. ప్రజలకి మీ భావజాలాన్ని ప్రచారం చేయడం అవసరం రాజకీయంలో, దానికి నిజాయితీగా వనరుల సేకరణకు మార్గం కల్పించడం ఎట్లాగా. దీని దృష్ట్యాను 2003లో తెహల్కా కుంభకోణం తర్వాత, తెహల్కాలో ఏమిటి ఆరోపణ, కొందరు నాయకులు చిన్న చిన్న పనులు చేసి పెడతామని చెప్పని, లేకపోతే చేస్తారన్న ఆశతో 1-2 లక్షల రూపాయలు క్యాష్లో తీసుకున్నారు.
ఓకే,
కెమెరా ముందు చిక్కారు. తెహల్కా అనేటువంటి పత్రిక కెమెరా ముందు, ఆ రోజుల్లో ఈ సోషల్ మీడియా లేదు, లేకపోయినా కూడా వాళ్ళు కెమెరా ముందు చూపెట్టారు. పాపం బీజేపీకి నాయకుడు మంచి మనిషి ఆయన, బంగారు లక్ష్మణ్ గారు, బీజేపీ అధ్యక్షుడు ఆయన, మన తెలుగు ఆయన, ఆయన కూడా ఇలాగ తీసుకున్నారు. ఆయనేమి దురుద్దేశం తీసుకున్నాడు, పార్టీకి వెళ్ళాలి అవసరము, ఎవరు వచ్చారు ఇచ్చారు తీసుకున్నారు. అది ఎప్పుడైతే కెమెరా ముందు కనిపించిందో ఆయన పదవి రాజీనామా చేయాల్సి వచ్చింది. మనమంతా ఏదో మనమంతా మన దేశంలో ఏంటంటే నిజాయితీగా మనం విషయాలను మనం పట్టించుకోము, ఏదో ఒకటి పట్టుకుని సెంటిమెంటల్గా అరుపు కరుపులు కేకలు పడిపోపలు. ఆయన మంచి మనిషి, ఆయన దింపేశాం, పరిష్కారం కాదు ఆ సమస్య. ఆ నేపథ్యంలో నేనేం చేశారంటే దేశంలో అందరు నాయకుల్ని కలిసి, ఇందాక చెప్పిన ప్రణబ్ ముఖర్జీ గారు, అప్పుడు ఆయన మొట్టమొదటిసారి కలిసింది నేను, అప్పుడే పివి నరసింహరావు గారు మాజీ ప్రధానమంత్రి, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారు, ఎల్కే అద్వానీ గారు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు, ఆయన కూడా ఆరోపణలు వచ్చినాయి. వీళ్ళందరినీ కలిసి, వాళ్ళందరినీ ఒప్పించి, అన్ని పార్టీలను ఒప్పించి ఎన్నికల నిధుల కోసం అని చెప్పి, నిజమైన ఎన్నికల ప్రచారం కోసం అని చెప్పని, నిజాయితీగా ప్రజల నుంచి పారదర్శకంగా విరాళాలు సేకరించే ఏర్పాటు నేను చట్టంలో చేశాను. 2003లో చట్టం వచ్చింది, దాని ప్రకారం ఒక వ్యక్తి కానీ కంపెనీ కానీ విరాళాలని పార్టీలకు ఇవ్వచ్చు చెక్ రూపంలో. విరాళాలు ఇచ్చిన దాతలకి 100 రూపాయలు పన్ను రాయితీ వస్తుంది. కాబట్టి మీకు క్యాష్ ఇవ్వక్కర్లాగా, క్యాష్ ఇవ్వక్కర్లా. అట్లాగే ఇంకోటి కూడా పెట్టాం, అది మొట్టమొదటిది అమలైంది, రెండోది ఇంకా అమలు కదా, ఇంకోటి కూడా చట్టంలో పెట్టాం. ఏమిటది? ఎలక్ట్రానిక్ మీడియా. అప్పటికి సోషల్ మీడియా రాకపోయినా కూడా ఈ అప్పటికే టీవీలు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ విధిగా గుర్తింపు పొందిన పార్టీలకి సమయాన్ని ఉచితంగా కేటాయించాలి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో. అది ఇచ్చామనుకోండి, నిజమైన క్యాంపెయిన్కి అసలు మీకు టీవీలోనూ సోషల్ మీడియాలోనూ మీకు టైం ఉండి, రికగ్నైజ్ పార్టీలకి, పోటీ చేసే వాళ్ళకో పార్టీలకో నిధులు సేకరించే అవకాశం చట్టబద్ధంగా ఉండి పారదర్శకంగా ఉంటే ఇక మీకు గొడవ ఎక్కడుంది అసలు? అట్లా ఆలోచించాలి. కానీ నాకు ఏమీ ప్రజల్లో పరపతి లేదు, నాకు ఆశ ఉన్నది ప్రధానమంత్రిని కావాలి, ముఖ్యమంత్రిని కావాలా, ఎమ్మెల్యే ఎంపీని కావాలా, నేను అక్కడ పోటీ చేస్తాను, ఒక నామినేషన్ పడేస్తాను, గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తుంది, ఎట్లా సాధ్యమవుతుంది
సార్?
అందుకని ప్రాక్టికల్గా ఆలోచించాలి. నాయకత్వాన్ని పెంచడం ఎట్లాగా, నిజాయితీ నాయకు నిజమైన నాయకత్వం నిజమైన రాజకీయం రావడం ఎట్లాగా, రాజకీయానికి నిజాయితీ అని రాజకీయం కోసం కావాల్సిన వనరులను నిజాయితీగా సేకరించడం ఎట్లాగా, అలా ఆలోచించాలి. మనం అన్ని ప్రభుత్వం కూర్చోబెట్టాలా, కొంతమంది ఏంటి ప్రభుత్వమే బహిరంగ సమావేశాలు పబ్లిక్ మీటింగ్లు పెట్టాలా, మైకులు ఏర్పాటు చేయాలా, వేదిక ఏర్పాటు చేయాలా, ఇదంతా ఎంత చిన్నపిల్లలాగా ఉంది. గవర్నమెంట్ ఉన్న తైలాలు ఇవ్వడం కోసం ఉందా? కాదు, అది సమాజం పూనుకోవాలి. రాజకీయాన్ని నడిపేది సమాజం, ప్రభుత్వం కాదు.
సరే, ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్ ఓటర్ దగ్గరికి వద్దాం. ఓటర్లు ఇప్పుడు మనం అనుకున్నట్టు ఎలక్షన్స్కి ముందు డబ్బులు పంపిణీ అనేది బహిరంగ సత్యం, జరుగుతూ ఉంది, ఓపెన్ సీక్రెట్, అది ఇంకంతే. అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు అంటే, ఇప్పుడు ఎలక్షన్స్లో నిలబడుతున్నారు అంటే వాళ్ళు ఒక బాధ్యత తీసుకుంటున్నారు సార్, అది అధికారం కంటే కూడా బాధ్యత ఎక్కువ. అలాంటప్పుడు ఒక బాధ్యత దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు ఇంత పెట్టుబడి పెడుతున్నారంటే రేపు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయడానికి ఇంత పెట్టుబడి పెడుతున్నారు అన్న ఆలోచన ప్రజల్లో ఎందుకు రావడం లేదు?
చాలా మంచి ప్రశ్న, అసలు కీలకమైన ప్రశ్న, హార్ట్ ఆఫ్ ది ఛాలెంజ్ ఇది. మన డెమోక్రసీలో మన ప్రజాస్వామ్యం ఏమిటన్నది, ఈ ప్రశ్నని లోతుగా అర్థం చేసుకోకుండా పై పైన మాట్లాడితే పరిష్కారాలు రావు. మనందరం ప్రజల్ని తిట్టడం చాలా తేలిక, అరే వాడు ఓటర్కు బుద్ధి లేదు, వాడు దొంగ, వాడికి విలువలు లేవు, మనం చాలామంది అంటుంటారు. ఇది వాస్తవం కాదు. అట్లాగే పోటీ చేసేవాడు దొంగ, దోపిడీ కోసం చేస్తుంది, ఇది వాస్తవం కాదు. లోతుగా ఆలోచించాలి. ఓటర్లు డబ్బు తీసుకుంటున్న మాట నిజం, డబ్బు ఇవ్వకపోతే ఓటు వేయమని చాలామంది అంటున్న మాట కూడా విన్నాం. మనం నిజాయితీగా మాట్లాడుకుంది, ఎందుకంటే టీవీ కెమెరాల ముందుకు వచ్చేవాళ్ళు మా ఊళ్ళో ఇంకా డబ్బులు పంపిణీ చేయలేదండి, మేము బాయ్కట్ చేస్తాం అంటున్నారు. ఇది వాస్తవం, కానీ కారణం చూడాలి మీరు. ఏంటైంది, ఓటర్కి నేను వేసే ఓటు వల్ల నాకేం జరుగుతుందో అర్థం కాకుండా చేశాం, అధికారం అంతా సెంట్రలైజ్ చేశాం, ప్రజలకి ఏమీ సంబంధం లేకుండా. అసలు నా పన్ను డబ్బులు కడితే నాకేం జరుగుతుంది, నేను ఓటేస్తే మరి సాయి ఎన్నుకుంటే ఏమవుతుంది, మరో పొల్లైన ఎన్నుకుంటే ఏమవుతుంది, తేడా నాకేం అర్థం కాకుండా తయారు చేశాం. ఎందుకని, గవర్నమెంట్ బాగా సెంట్రలైజ్ అయిపోయింది. పిఎం సీఎం తప్ప ఇంకెవడో పనికి రాకుండా చేశాం మనం దేశంలో. దాంతో ఓటేస్తే ఎవడో కొత్తగా రాజవుతాడనే భావం తప్పితే, ఓటు వల్ల నా జీవితానికి లాభ నష్టాలు నాకు అర్థం కానప్పుడు, ఒక బేద దేశంలో, ఇందాకే చెప్పుకున్నాం, అదివరకు చెప్పుకున్నాం, అక్షరజ్ఞానం పేరుకున్నా కూడా ఏమాత్రం ఆలోచించే శక్తి ఇవ్వని చదువు ఉన్న దేశంలో, అరే ఒక బీద కుటుంబం ఎలక్షన్లో ఓటు డబ్బులు తీసుకుంటే పాపం అది, చర్చలు ఓడిపోయి వచ్చిందే కట్నం తీసుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఈ ఓటు వల్ల ఎలాగో నా బతుకులు ఏమి తేడా రావట్లేదు, నా బతుకులు ఇట్లానే ఉన్నాయి, చర్చలు ఓడిపోయి వచ్చిందే కట్నం, కనీసం ఆ డబ్బులన్నా వస్తాయి ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని హామీలు ఇస్తున్నాడు, ఉచితంగా అదిస్తే అదిస్తా అని చెప్పాను, అది వస్తే ఆ మాత్రం నా బతుకు బాగుంటుంది, ఆ రకంగా ఓటేస్తున్నారు తప్ప చెడ్డ వాళ్ళే కాదు. ఈ ప్రజాస్వామ్యంలో నా జీవితానికి ప్రజాస్వామ్యానికి మధ్య సంబంధం తెలియకపోతే ఇప్పుడు ఇట్లా ఉంటుంది. అందుకే నేను మళ్ళీ మళ్ళీ ఘోషిస్తుంటాను, చాలామందికి అది ఆశ్చర్యం వేస్తుంటుంది, ఏపీ గారికి పిచ్చే ఏమన్నా స్థానిక ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు, అధికార వికేంద్రీకరణ, ఈ పిచ్చే ఏంటి, అక్కడ ఏదో మంచోళ్ళు ఉన్నట్టు కాదు, మంచోళ్ళు ఉన్నారని కాదు, ఇక్కడే కనుక నాకు అర్థమయ్యే రీతిలో సాయిని ఎన్నుకున్నట్టయితే, అన్ని పనులు సాయి వల్ల జరిగితే నాకు కావాల్సినవి, నాకు అర్థమైనవన్నీ, బాగా జరిగితే సాయి బాగా చేసినట్టు, బాగా జరగకపోతే సాయి బాగా చేయనట్టు అని నాకు అర్థమైతే అప్పుడు డెమోక్రసీ మెచ్యూర్ అవుతుంది. అర్థం కాకపోతే మీరు ఎన్నిసార్లు ఎలక్షన్ జరిగినా కూడా కోలాహలంగా ఒక పండగలాగా సంబరంలాగా ఎన్నిక జరుగుతుంది, కానీ ఎవడు గెలిచినా నా బతుకులు తేడా ఉండదు. మన దేశంలో జరుగుతుంది అది. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ ఇస్తుంటాను, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉన్నాము, నేను కూడా అపార్ట్మెంట్లో ఆఫీసులో మాట్లాడుతున్నాను, ప్రతి నెల మేము మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం, అందరు అపార్ట్మెంట్లో వాళ్ళని కలిసి అక్కడ సాయిలు అంటూ వాళ్ళని మంచి వాళ్ళని మేము నమ్మకం ఉన్న వాళ్ళని బాగా చేస్తారన్న వాళ్ళని ఒక కమిటీగా ఎన్నుకున్నాం. నాకు లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, ఇక్కడ అపార్ట్మెంట్లో బాగా అర్థం చేసుకోండి, ఏదో దేశమాత కోసం ఎన్నుకోవట్లే నేను, గొప్ప రాజకీయ విలువల కోసం ఎన్నుకోవట్లే నేను, నాకు లిఫ్ట్ బాగా మెయింటైన్ చేయాలి అంతే కదా, నాకు కావాల్సింది ఉమ్మడిగా, నా ఇంట్లో నేను చూసుకుంటాను, ప్రతి ఇంటికి వాటర్ సప్లై రావాలి, అందుకోసం కదా నేను కమిటీని పెట్టుకుంది, బయట పార్కింగ్ బాగుండాలి, నా పర్మిషన్ లేకుండా నాకు తెలియకుండా నా ఇంట్లో ఎవరో చొరబడకూడదు, అక్కడ వాచ్ అండ్ వార్డ్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఇది కదా నేను కోరుకునేది ఈ అపార్ట్మెంట్లో. ఇవన్నీ చూడడం కోసం నేనేం చేశాను, ఇది నా ఇంట్లో జరిగే పని కాదు కాబట్టి కమిటీ ఏర్పాటు చేసుకున్నాను, డబ్బులు ఇస్తున్నాను. వీటిలో ఏమన్నా జరగలేదు అనుకోండి, నేనే కాదు ఏ అపార్ట్మెంట్లో ఊరుకుంటారా, వెంటనే ఏమండి డబ్బులు ఇస్తున్నాము, నీళ్ళు రావట్లేదంటే ఇక,
అవును సార్,
ఏమండి మిమ్మల్ని పెట్టుకున్నాము, లిఫ్ట్ పని చేయకపోతే ఎట్లా? మా ఇంట్లో ముసలివాళ్ళు ఉన్నారు పాపం, లిఫ్ట్ లేకపోతే నడవలేరు వాళ్ళు. ఎలా ఇది ఏంటి పార్కింగ్ అడ్డదిడ్డంగా ఉంది అసలు, సెక్యూరిటీ లేదు ఇక్కడ అంతా. అంటే ఏమైంది, నా ఓటు వేస్తే నాకేమవుతుందో నాకు చాలా గట్టిగా అర్థమవుతుంది. నేను ఎందుకు డబ్బులు కడుతున్నా నాకు తెలుస్తాను. అప్పుడు డెమోక్రసీ, నిజమైన డెమోక్రసీ అక్కడుంది. కానీ దేశమాత అందరూ ఓటు వేయండి, ఓటు వేయడం నీ కర్తవ్యము, అది ప్రజాస్వామ్యంలో కీలకమైన బాధ్యత, నీ బాధ్యత నిర్వహించము, ఈ ఉపన్యాసాలన్నీ బాగానే ఉంటాయి. కానీ ఓటు విలువ అర్థం కాదు, ఓటుకి వెల ఉంటుంది అప్పుడు విలువ ఉండదు. ఇది ఒక పక్కన ఓటర్ సమస్య. పార్టీ సమస్య చూడండి, ఇందాక అనుకున్నాం మనం ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్. జనమేమో ఈ మనకు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్న లొసుగుల వల్ల అలవాటు ప్రిపేర్ డబ్బులు తీసుకోవడానికి. నిజాయితీగా మీరు పోటీ చేసి నిజంగా మంచి సేవ చేయాలనుకుంటే డబ్బు లేకపోతే మీకు అసలు ఓటు కోసం మిమ్మల్ని వాళ్ళు గుర్తించట్లా. మీరు క్యాండిడేట్గా డబ్బులు ఇస్తే మీకేం ఓటు పడుతుందని గ్యారంటీ లేదు. ఇది ఒక ఎంట్రన్స్ ఫీ. చాలామంది ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాలి, మీ పాడ్కాస్ట్లో ఉన్నవాళ్ళు, ఇది ఒక ఎంట్రన్స్ ఫీ. ఈ ఎంట్రన్స్ ఫీ కడితేనే మీరు బరిలో ఉన్నట్టు, మీరు సీరియస్ క్యాండిడేట్ నా దృష్టిలో ఓటర్గా. అది కట్టకపోతే మిమ్మల్ని నేను పట్టించుకోను. ఎంట్రన్స్ ఫీ కట్టిన తర్వాత అప్పుడు సాయిబాబు ఉన్నాడా వెంకయ్య బాబు ఉన్నాడా అప్పుడు ఉన్నవాళ్ళు ఆలోచిస్తాను, ఇద్దరు కట్టారు అప్పుడు నేను డిసైడ్ చేస్తాను. అందుకనే ఓటుకి డబ్బులు ఖర్చు పెట్టిన మాత్రం చేతి గెలుస్తారని గ్యారంటీ లేదు
సార్.
చాలాసార్లు బాగా ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా గెలవాల, కానీ ఖర్చు పెట్టకపోతే గ్యారంటీ కూడా పోతారు ఎక్కడో 1000 సందర్భాల్లో ఒకటి తప్ప. అలాంటప్పుడు క్యాండిడేట్ మరి మంచి అర్థం అని వచ్చినా కూడా, ఒక పార్టీ మంచి అర్థం అని కోరుకున్నా కూడా గతిలాక డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళనే క్యాండిడేట్లకు పెడతారు, వీడు డబ్బులు ఖర్చు పెడతాడు
సార్.
మనం వాళ్ళని తిడుతున్నాం. వాళ్ళ తప్పెక్కడుందంటే, మన పార్టీల నాయకులు తప్పెక్కడుందంటే, వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు దుర్మార్గులను కాదు. దీన్ని మార్చే బాధ్యత ఉండి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉండి లోతుకెళ్లాల్సింది పోయి వాళ్ళు కూడా దీనిలో పడిపోయి ఈ ఊబిలో కూరుకుపోయి మమ్మల్ని ఏం చేయమంటామని చెప్పి అంటున్నారు, అది తప్పు. ఎలాగోలా ప్రస్తుతానికి గట్టెక్కాల, ఎన్నికల్లో గెలవాల. కనీసం ఒకసారి గెలిచాక జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ ఇది బాగోలేదండి, ఇది వాజ్పేయి గారు అన్నట్టుగా దీన్ని మార్చకపోతే అట్లా ఏం ప్రజాస్వామ్యం నిజాయితీగా మాట్లాడి మన అభిప్రాయాన్ని కూడగట్టి ఆల్టర్నేటివ్స్ చూపెట్టి ఏం చేద్దామని చెప్పని ఒక చర్చ తీసుకొచ్చి మార్పులు తేవాల. సంస్కరణ అంటే అర్థం అది, రిఫార్మ్ అంటే అర్థం అది. ఆర్థికంగా ఏం చేసాం, ప్రతిదానికి లైసెన్స్ పెట్టాం, దేశం నాశనమైంది. ఫోనులు లేవు, కారులు లేవు, స్కూటర్లు లేవు, రోడ్లు లేవు, కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవు, ఇవన్నీ నాశనమైంది. చదువు లేదు, ఆరోగ్యం లేదు. 91లో కొంచెం జ్ఞానోదయమైంది, కనీసం సంక్షోభం వచ్చిన తర్వాత జ్ఞానోదయమైంది. రిఫార్మ్స్ వచ్చినాయి కొన్ని, అయినా పూర్తిగా రాలా, కానీ వచ్చినాయి కదా. రాజకీయంలో కూడా అలాగే సమస్యలు ఉన్నాయిగా, మనం చెప్పినన్ని సమస్యలే కదా, వీళ్ళ బాధ్యత కదా. మరి ఏమంటే ఇప్పటిదాకా ఇలా నడిచాం మనం, ఇదే బాగుంది అనుకున్నాము, కానీ ఈ సమస్యలు వస్తున్నాయి, ఎలాగని ప్రజలకు చెప్పాలి కదా. ఒక్క పార్టీ వాడు చెప్పట్లేదే, ఒక్క నాయకుడు ఆ మాట చెప్పట్లేదే, ప్రజల్ని సమీకరించట్లేదే. అది తప్పు, కానీ వీళ్ళంతా దొంగలు మనం మంచివాళ్ళు అనుకోవటం తప్పు, అది కరెక్ట్ కాదు
సార్.
దాంట్లో వాళ్ళు కూడా బాధితులు, కానీ ఎక్కడ లోపం ఉందంటే బాధితులే కానీ మార్చే అధికారము బాధ్యత వాళ్ళకు ఉంది, అది మాత్రం పక్కన పెడుతున్నారు. అక్కడ వరకు నేను వాళ్ళు తప్పడతా, కానీ వీళ్ళంతా దొంగలు మనమంతా గొప్పవాళ్ళం బయట ఉన్నాడు అన్నది పశ్చాపత్తం. ఇది వ్యవస్థని వ్యవస్థగా పరిష్కారం చేయాలి. ఎన్నికల సంఘాన్ని కొందరు తిడతారు, ఇంత డబ్బులు పంపిణీ చేస్తుండే ఎన్నికల సంఘం వచ్చినారు. ఎన్నికల సంఘం పని కదయ్యా రాజకీయాన్ని మార్చడం, ఎన్నికల సంఘం పని ఎన్నికలు నిర్వహించడం. పోలింగ్ బూత్లు పెడతారు, నాకు ఓటేసే వాళ్ళ పేర్లన్నీ ప్రకటిస్తారు, ఆ ఓటర్ల జాబితా తప్పులుంటే సరి చేసి ఏర్పాటు చేస్తారు. మీరందరూ స్వేచ్ఛగా వచ్చి ఓటేయడానికి శాంతి భద్రతలు కాపాడుతూ శాంతియుతంగా ఏర్పాట్లు చేస్తారు. ఆ ఈవీఎంలలో పడ్డ ఓటుని కరెక్ట్గా లెక్కిస్తారు, లెక్కించాక ఫలితాలు ప్రకటిస్తారు, అది వాళ్ళ బాధ్యత. అంతేగాని దేశ రాజకీయాన్ని మార్చడం కోసం వాడికి ఎవడో అధికారం ఇవ్వాలి, అది వాడి బాధ్యత కాదు. మనం దానికి తిడతాం, పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎంతమంది అరెస్ట్ చేస్తారయ్యా, దేశం మొత్తంలో 400,000 జైలు సెల్స్ కెపాసిటీ, 400,000. ఒక్క నియోజకవర్గంలో 400,000 మందికి డబ్బులు పంచుతున్నారు, ఇంతమంది జైల్లో పెడతారా మీరు? కాబట్టి అన్నిటికీ చట్టమో ఇంకోటి పరిష్కారం కాదు. వ్యవస్థ లోతు అర్థం చేసుకుని ఏం చేయాలి, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎట్లా మార్చాలి. ఈ దేశంలో ఆ చర్చ లేదు. మన పత్రికల్లో ఇప్పుడు పేపర్లో ఉంది, టీవీల్లో ఉంది, రోజు ఒపీనియన్ పోల్స్, వీడు గెలుస్తాడు గెలుస్తాడా, ఎవడు గెలుస్తాడా అని చెప్పి కాయరాజాకాయ పందెపు గుర్రంలాగా, లేకపోతే 2020 క్రికెట్ మ్యాచ్ లాగా దాని మీద చర్చ ఉంది. కానీ ఈ ఎన్నికల ఈ పద్ధతిని మార్చకపోతే దేశం ఏమవుతుంది? ఎవడు గెలిచినా ఒకటే కదా, మనం జనం ఓడిపోతున్నాం కదా, దీన్ని మార్చడం కోసం ఏం చేయాలని చర్చ ఏమైనా పెడుతున్నారా? పెట్టట్లా, అది మనకు ముఖ్యం కాదు. పార్టీలు నేను తిట్టేందుకు, మీడియాకేమైంది, నేను బహిరంగ ప్రశ్నిస్తున్నాను, మీడియా ఇది చర్చ చేయొద్దా? డెమోక్రసీ నాశనం అయిపోతున్నది, దీనివల్ల దేశం చాలా నష్టంలో పడుతూ గుబురు కూరుకుపోతున్నది, దీన్ని ఎలా మార్చాలని చర్చ పెట్టాలి కదా. మార్పు తెచ్చే బాధ్యత మీడియాది కాదు, కానీ ఆలోచన పెంచే బాధ్యత మీడియాది కదా. ఇప్పుడు మీరు చేస్తున్నట్టు వాళ్ళు ఎందుకు చేయట్లేదు? చేయట్లా. ఎంతసేపటికి ఈ కులం వాడు అడుగొట్టేస్తాడు, ఆ కులం వాడు అడుగొట్టేస్తాడు, వీడు గెలుస్తాడు, ఆడు గెలుస్తాడా? ఎవడు గెలిస్తే ఏమైందా? ఏ రాయి అయితే ఏం పళ్ళు కొట్టుకోవడానికి? దీన్ని ఎట్లా మార్చాలని ఆలోచన చేయకపోతే ఎట్లాగా? కాబట్టి ఈ పాపంలో మనం అందరం భాగస్వాములు. ఓటర్ని తిట్టి ఉపయోగం లేదు, క్యాండిడేట్ని పార్టీని తిట్టి ఉపయోగం లేదు, మనందరం భాగస్వాములు. కానీ తుది బాధ్యత మార్చే బాధ్యత నాయకత్వానికి, పార్టీల నాయకత్వానికి, దేశ నాయకత్వానికి. దానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనందరిది, ప్రజల్లో ఆలోచన పెంచే బాధ్యత మనందరిది.
సార్ నెక్స్ట్, ఇప్పుడు మనం డబ్బులు తర్వాత సంగతి వెళ్తే, ఎలక్షన్లో ఇచ్చే హామీలు సార్ పిచ్చల విడిగా ఇచ్చేస్తున్నారు హామీలు. అది ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తాం, అసలు చెప్పాలి అంటే ఇంత డబ్బు మీ అకౌంట్లో వేస్తాం. గవర్నమెంట్ పని ట్యాక్సులు కలెక్ట్ చేసి వచ్చిన డబ్బుని పంపిణీ చేయడం కాకుండా డెవలప్మెంట్ చేయడం. ఒకటి స్టోరీ ఉంటుంది సార్ ఇంగ్లీష్లో, మీరు ఒకరోజు చేపనిస్తే తింటారు, అదే చేపలు పట్టడం నేర్పిస్తే వాడు జీవితం మొత్తం తింటాడు అని. అలా ఈ రోజు మనం ఒక 10,000 వాళ్ళ అకౌంట్లో వేస్తే మహా అయితే కొన్ని రోజులు వాళ్ళు వాటిని ఖర్చు పెడతారేమో, అదే వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తే, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇప్పిస్తే వాళ్ళ జీవితం మొత్తం స్వతంత్రంగా ఇండిపెండెంట్గా బ్రతకగలుగుతారు. అలా గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు సార్?
100% రైట్ సార్. ప్రభుత్వం బాధ్యత మనం సొంతంగా చేసుకోలేని ఉమ్మడి వసతులు కలిగించడం. ఉమ్మడి వసతులు, ఉమ్మడి అది ముఖ్యం. మన బతుకంతా మన చేతుల్లో ఉంటుంది, 180 పాళ్ళు. ఇప్పుడు మీరు ఈ పాడ్కాస్ట్ నడపడం కానీ ఛానల్ కానీ మీ చేతుల్లో ఉందండి, నేను ఇంకోటి చెప్పలేదు మీకు. మీరు మీ కుటుంబం నిర్ణయం చేసుకున్నారు, అట్లాగే మీరేం చదువుకుంటారు, మీరు జీవితాన్ని ఎట్లా గడుపుతారు, మీకు వచ్చిన ఆదాయం ఎట్లా ఖర్చు పెట్టుకుంటారు, ఏ ఇంట్లో ఉంటారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఎంతమంది పిల్లల్ని కంటారు, ఆ పిల్లల్ని ఏ స్కూల్లో పెడతారు, ఇవన్నీ మీ సొంత విషయాలు. కానీ మన చేతుల్లో లేనివి, మనకు అవసరమైనవి కొన్ని ఉన్నాయి. ఎట్లాగైతే ఇక్కడ అపార్ట్మెంట్లో నాకు ఈ లిఫ్ట్ నేను ఒక్కడే చేయలేనుగా, ఉమ్మడిగా చేసుకోవాలి. ఇంట్లో వాటర్ సప్లై నేను ఒక్కడికి రాదుగా, ఉమ్మడిగా రావాలి. అలా ఉమ్మడి సదుపాయాలు కల్పించాలి. అందుకోసం ప్రభుత్వాన్ని అనుకున్నాం. వీళ్ళు ఏం చేశారు, అది పక్కన పెట్టేశారు, దాదాపుగా దాన్ని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి ఓట్లు రాబట్టడమే ప్రభుత్వం లక్ష్యం. పార్టీ గొడవ అంతా కూడా ఎలాగోలా ఓట్లు పొందాలా, పొందేకి ఏం చేస్తావు, తాయిలాలు ఇస్తాను కాబట్టి ఓట్లు వస్తాయి. మళ్ళీ ఎన్నికవగానే మర్నాడు నుంచి వాడు గొడవ అంతా ఏంటి, నేను ఇది ఇచ్చా అది ఇచ్చా, వాడు బాబుగాడి సొమ్ములాగా. అసలు పని మర్చిపోయాడు, చేయాల్సిన పని ప్రభుత్వం చేయాల్సిన పని మర్చిపోయాడు. ప్రజల జీవితాలను బాగు చేయాలని చెప్పంటే మంచి మౌలిక సదుపాయాలు కావాలి, చట్టబద్ధ పాలన కావాలా, మన హక్కులకు రక్షణ కావాలా, న్యాయమవుతుందని నమ్మకం కావాలా, మంచి విద్య అందాలా ప్రతి వాళ్ళకి డబ్బులు ఖర్చు లేకుండా, మంచి ఆరోగ్యం అందాలా, మరి వర్షం వస్తే వరదలు రాకుండా ఉండాలా, ఇది ప్రభుత్వం ప్రధానమైన పనులు. ఇవన్నీ అయినాక ఆపదలను ఆదుకోవచ్చు కొంత, కానీ తాత్కాలికమైన సాయం ఇవ్వటమే రాజకీయంగా మారిపోయి ప్రజలు కూడా ఏంటంటే వీడేం చేయడం నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఇది ఒక్కటే వస్తుందని అనుకుంటున్నారు. అది కూడా వాడేదో మనకు కానుకిస్తున్నాడు, వాడు సొంతంగా వాడిన మహారాజు, వాడి దయతో ఇస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ మన డబ్బే, వాడు సగం తినేసి మరికొంత దుబారా చేసి ఆ మిగిలింది తలాకాస్తి పంచిపెట్టి ఓట్లు పొందుతున్నాడు అనే విషయం మనకు అర్థం చేసుకోవట్లా. దాంతో ఇది ఒక వరవడైపోయింది. ఖచ్చితంగా సంక్షేమం అవసరం, సంక్షేమం అవసరం లేదని ఎవరంటే, బీద దేశంలో, ఒక బీద దేశంలో, బీద సమాజంలో తాత్కాలిక సంక్షేమం కూడా అవసరమే. కానీ అసలు పరిపాలనంతా పక్కన పెట్టి ఉమ్మడి సౌకర్యాలు, ఆర్థిక పరిస్థితిని పెంచేందా ఉపాధి అన్నారు. ఉపాధి అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు, చాలామంది మళ్ళీ అర్థం కావాలా. మార్కెట్లో ఉద్యోగాలు కల్పించేందుకు మీరు ఏర్పాట్లు చేయాలి, పెట్టుబడులు వచ్చేట్టుగాను, మంచి స్కిల్ ఉండేట్టుగా ఎడ్యుకేషన్, ప్రొడక్టివిటీ ఉండేట్టుగా హెల్త్ కేరు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు. మరి నేను పెట్టుబడి పెట్టి లాభం సంపాదిస్తే నన్ను ఎవరు దోచుకోవడం నమ్మకం కలిగేటువంటి న్యాయ వ్యవస్థ, ఇవన్నీ లేకపోతే మీకు ఉపాధి కల్పన ఉండదు. కాబట్టి ఎలా ఆదాయాలు పెంచడం కోసం ప్రభుత్వం ఉపయోగపడాలి, తన బాధ్యత నిర్వర్తించాలి. అదే పక్కన పెట్టేసి మన గొడవ అంతా కూడా ఎలక్షన్ అయిన మర్నాటి నుంచి, ఒకటి తాయిలాలు, రెండోది ఎలక్షన్ అయి ప్రమాణ స్వీకారం చేయకపోయినపోయి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనం గెలవాలా. ఎన్నోసార్లు మీరు చూస్తారు, నెక్స్ట్ ఎన్నికలు మళ్ళీ మనం గెలవాలా, ఇప్పటి నుంచే మొదలెట్టాలంటే మన బతుకంతా ఎలక్షన్లో గెలవటం కోసమే, కానీ గెలిచిన తర్వాత ప్రజలకి ఏం చేయడం కోసం కాదు. ఆ ఎలక్షన్లో గెలుపు కోసం, ప్రజల్ని ఏమార్చడం కోసం, ప్రజల్ని బేవకూఫలను చేయడం కోసం తప్పితే, ఉమ్మడి సౌకర్యాలు బాగు చేసి ప్రజలిచ్చిన డబ్బుతో, ప్రజలు ఇచ్చిన ఓటుతో ఒక పవిత్రంగా చేయటం కాదు. ఇది నా అధికారం. నేను ఒక ఫ్యూడల్ ప్రభువుని, ఒక చక్రవర్తిని, ఒక రాజుని ఆ భావం. బడితున్న వాడిదే బర్రె. అందుకని మొత్తం చట్టం అంతా చేతుల్లో తీసుకోవటం. మీకు మీ మొహం నాకు ఇష్టం లేకపోతే మిమ్మల్ని తంతాను, పొడుస్తాను, జైల్లో పెడతాను. అంటే ఒక వెనకటి మధ్యయుగాల్లో ఉన్నటువంటి ఫ్యూడల్ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రజాస్వామ్యం పేరుతో. మొదట్లో చెప్పాను మన ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనాన్ని, మన ప్రజాస్వామ్యంలో ఉన్న లేఖితనాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే రీతి దాన్ని ఎట్లా బాగు చేయాలో మనం లోతుగా ఆలోచించాలి. అందుకని ఎన్నికల వ్యవస్థలో ఇందాక నేను చెప్పిన మార్పులు వచ్చేదాకా ఓట్లకి డబ్బులు పోదు, అలాగే ఈ తాయిలతో ఎన్నికల్లో గెలవటము పోదు. ప్రధాన పార్టీలు కూడా ఈ దేశ రాజకీయంలో, దేశ ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర వహించిన పార్టీలు కూడా ఇవాళ నిస్సిగ్గుగా ఏ రకమైన సంకోచం లేకుండా, రేపు పొద్దున దేశమే అవుతుందని ఆలోచన లేకుండా, ఎడా పెడ సాధ్యం కాని హామీలు, దేశాన్ని నాశనం చేసే హామీలు, మనని పిల్లల భవిష్యత్తు నరకంగా మార్చే హామీలను ఇచ్చేస్తున్నారు. నేను గెలిస్తే చాలండి, నేను నెహ్రూ గారు అనేవాడు ఎప్పుడు కూడా ఏమయ్యా దేశం గెలిస్తే ఓడిపోయేవాడు ఎవడు, దేశమే ఓడిపోతే గెలిచేదెవరు, బుద్ధి తెచ్చుకునేవాడు. ఇవాళ దేశం నాశనం మాకు పర్లేదండి, మేము గెలవాలంతేనని చాలా బాహాటంగా నిష్కర్షగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ దేశంలో యువత ముఖ్యంగా దానికి ఆలోచించారు. ఎందుకంటే నష్టపోయేది, నాశనమయ్యేది యువత. మీ భవిష్యత్తు అంధకారం అవుతుంది ఒక భేద దేశంలో. దీన్ని ఎలా పెంచాలి, అందరికీ అవకాశాలు ఎట్లా పెంచాలి, ఆర్థిక వ్యవస్థను ఎట్లా పెంచాలి, ఉపాధి కల్పన ఎట్లా ఉండాలి, ఆదాయాలు ఎట్లా పెరగాలని ఆలోచన కాకుండా ఉన్నది ఎట్లాగా పంచిపెట్టాలి, ఎంత వీలుంటే ఎట్లా దోచుకోవాలా, ప్రజలను ఎట్లా మభ్యపెట్టాలా, నా అధికారం ఎట్లా నిలబడాలా, అది ప్రజాస్వామ్యంగా నడుస్తుంది. ఖచ్చితంగా నష్టపోయేది వచ్చే తరం.
సార్, పొలిటికల్ స్పీచెస్ ఎప్పుడు జరిగినా, మీరు ఇప్పుడు యువత గురించి మాట్లాడారు, స్పీచెస్ ఎప్పుడు జరిగినా సరే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కంటే కూడా పర్సనల్ కామెంట్స్ ఎక్కువ అవుతున్నాయి సార్ ఈ మధ్య. అంటే వాళ్ళ పర్సనల్ జీవితంలోకి వెళ్ళడం కానివ్వండి, పర్సనల్గా అటాక్ చేయడం, వాళ్ళ పాలసీస్ని కాకుండా వాళ్ళ జీవితాల్లోకి వెళ్తున్నారు. ఇది నాయకుల దాకా ఆగిపోతే పర్వాలేదు, అది యువత దగ్గరకు వచ్చేస్తుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఒక పోస్ట్ కానీ ఎవరైనా, ఒక నాయకుడు కానీ ఎవరైనా పెడితే రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు, గుడ్డిగా సపోర్ట్ చేసేవాళ్ళు, రెండు గుడ్డిగా వ్యతిరేకించేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యలో ఆ కామెంట్స్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూడండి, మావాడిది మీవాడిది ఇదే. అసలు దీని నుంచి ఎలా బయటపడాలి సార్? ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, వీళ్ళంతా చదువుకునే వాళ్ళు కాదు, జ్ఞానం లేని వాళ్ళు కాదు. అసలు వీళ్ళు ఏం తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి?
వెరీ గుడ్ క్వశ్చన్ సాయి. ఒకటి ఇందాక అనుకున్నాం, నాయకత్వం కోసం పోటీ పడేవాడు, నాయకత్వం ఉన్నవాడు 90 సందర్భాల్లో ఒక ఫ్యూడల్ ప్రభువుగా అనుకుంటున్నాడు, తనకు తాను తన సొంతంగా అనుకుంటున్నాడు. మన ఉమ్మడికి అవసరాలు తీర్చి మంచి సమాజ నిర్మాణం కోసం నాకు ఒక అవకాశము, నా సంతోషాలు పక్కన పెట్టి నేను సేవ చేస్తానన్న భావంతో అనుకుంటాడు వాడు. ఇది నా సొంతం. అందుకని ఎన్నికల్లో ఓడిపోతే ప్రాణం పోయినా పర్లేదు, ఓడిపోకూడదు అనుకుంటున్నాడు. ఎన్నికల్లో సీట్లు రాకపోతే బావురు మరి ఏడుస్తున్నారు కొందరు, ఏదో ఇంట్లో పిల్లడు పోయినట్టుగా. అంటే ఒక అధికారమే సర్వస్వం. ఎప్పుడైతే ఆ పద్ధతి ఉంటుందో కక్షలో కార్పు ఒక మధ్యయుగాల రాజకీయం. ఇందాక మధ్యయుగాలు అనే పదం వాడాను, ఫ్యూడల్ రాజకీయం. ఒకప్పుడు మన తెలుగునాటే రెడ్డి రాజులు, వెలమరాజులు, రకరకాలుగా కులాల పేరుతో మరో పేరుతో రాజులు ఉండేవాళ్ళు, చిన్న చిన్న రాజ్యాలు. వాళ్ళ మధ్య అధికారం కోసం విపరీతమైనటువంటి కక్ష, కార్పణ్యం, పగ, ప్రతీకారం, ద్వేషం ఉండేది. ఈ రాజు ఆ రాజుని రాజ్యం మీద దండెత్తి వాడిని చంపేసి వాడి కపాలాన్ని తీసేసి దాన్ని ఉమ్మి వేయడం కోసం వాడేవాడు, స్పిట్టు అని అంటారు. అంటే అల్టిమేట్ ఇన్సల్ట్ అనమాట. మళ్ళీ తర్వాత ఆ చచ్చిపోయినటువంటి రాజు కొడుకు వాడు ఎదిగి వాడి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వాడు వీడిని చంపేసి వీడు అదే పనిచేసేవాడు. అది ఫ్యూడల్ రాజ్యాల్లో అది మామూలు. అది అధికారం వ్యక్తిగత, నా అహంకారం కోసం, నా సొంతం కోసం. అది అదే భావాన్ని ఈవేళ చాలామంది మన సోకాల్డ్ నాయకులు అన్న పదం వాళ్ళకి వర్తించదు. ఈ అధికారంలో ఈ పీఠాల మీద కూర్చున్న వాళ్ళు అదే రకమైన భావాన్ని మనసులో పెట్టుకున్నారు, అది సొంతం. కాబట్టి ఏమవుతుంది, కక్ష, పగ, కార్పణ్యం. అరే మన ఉమ్మడి వసతుల కోసం మనం ప్రజల ముందుకు వస్తున్నాం, మన సొంత పనులు, మన కుటుంబాలని పక్కన పెట్టి సమయాన్ని వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. భావాల్లో సాయికి ఒక భావం ఉంది, నాకు ఒక భావం ఉంది, మన ఇద్దరం చర్చించుకుని మధ్య మార్గం అన్వేషిద్దాం. అది సాధ్యం కాకపోతే ప్రజలు ఎందుకంటే ఏది ఒప్పుకుంటారు మీరు చెప్పండి, దాన్ని అమలు చేద్దాం. అది కదా ప్రజాస్వామ్యం అంటే. ప్రజలు దేన్ని అంగీకరిస్తున్నారని చెప్పండి. అది మర్చిపోయాం. అది కాదు, ఇది నేనా వాడా, పగ, ద్వేషం, ప్రతీకారం, అది ఉన్న కొద్దికి పెరుగుతున్నది. అది వరకు అలా ఉండేది కాదు. ఒకప్పటి నేను సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన రాష్ట్రానికి అప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నాయకుడు గౌతు లచ్చన్న గారు ఉత్తరాంధ్ర కలిసి శ్రీకాకుళం చెందిన ఆయన గొప్ప మనిషి. సంజీవ్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాలో పర్యటన చేస్తుంటే అక్కడ టూర్ చేస్తుంటే అక్కడ లోకల్ కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన ఆయనతో కూర్చుని ముఖ్యమంత్రిని బాగా మచ్చిక చేస్తుందాం కాకపడదామని చెప్పని ప్రతిపక్ష నాయకుడిని తిట్టడం మొదలెట్టాడు గౌతు లచ్చన్న గారిని. ముఖ్యమంత్రి గారు కారు ఆపేసి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు దిగిపోయా అంటే వాడిని దింపేసి వెళ్ళిపోయాడు. అంత సంస్కారం ఉండేది ఆ రోజుల్లో. అభిప్రాయాల్లో భేదం అన్నా కూడా పరస్పర గౌరవం ఉండేది. మనం ప్రజల సంక్షేమం కోసం త్యాగాలు చేస్తున్నాం. భావాల్లో భేదం అంటే ప్రజలకు ముందు పెడదాం, అదే మనం సామరస్యంగా చర్చించుకుందాం అంతేగాని ఇది వ్యక్తిగతమైన రాగద్వేషాలు లేవు దీనిలో. అలాంటిది ఈవేళ ఎంత అసహ్యంగా ఉందో అనాగరికంగా ఉందో నేను చెప్పక్కర్లేదు. అది నాయకుల సోకాల్డ్ నాయకుల దగ్గర ప్రజలకేమైంది అక్కడ పైవాడు ఏ రకమైన మార్గాన్ని చూపెడితే దాన్నే మనం అనుసరిస్తే అది బాగుంది అనుకుంటాం మనం. ఇప్పుడు మన కొన్నిసార్లు కాలేజీ యూనియన్ ఎన్నికల్లో కూడా ఈ జనరల్ ఎలక్షన్లో ఉన్నటువంటి దుర్మార్గం అంతా అక్కడ తీసుకొస్తున్నారు. ఎందుకంటే అదొక స్టాండర్డ్ అయింది, వీడు కూడా దాన్ని ఫాలో అవుతున్నాడు. అలాగే నాకు జీవితంలో ఏం జరుగుతుందని అర్థం కాకుండా ఎలక్షన్లు ఉన్నప్పుడు అది ఒక కులానికో ఒక తెక్కో పరిమితమైంది. ఫలానా సినిమా యాక్టర్కి నేను ఫ్యాన్ అయితే వాడు నా కులం వాడే ఉంటాడు, వాడికే నేను ఫ్యాన్ని. వేరే వాడు బాగా మంచి సినిమాల్లో గొప్ప యాక్ట్ చేయొచ్చు, అది బాగుంది అనొచ్చు కదా. నువ్వు ఒకళ్ళని అభిమానించు తప్పలేదు, ఇంకొకళ్ళని ద్వేషించక్కర్లేదుగా. అందుకని వీడు వస్తే వీడి కొబ్బరికాయలు కొడతారు వాడి ఫోటోకి, వాడి దండలు వేస్తారు, ఇంకోటి దండ పేడ పోస్తారు. అంటే ఇది ఒక ట్రైబల్గా ఉన్మాదం వచ్చింది. నా కులం, నా వర్గం, నా పార్టీ. ఒకసారి ఆ పిచ్చి మన మనసుల్లో ప్రవేశించిన తర్వాత ఆలోచన చచ్చిపోతుంది. కాబట్టి నేను యువతను కోరేది మీరు ఇవన్నీ వదిలేసి ఉదాత్తంగా ఉండాలి అనుకోవడం అంటలా, అది కూడా అంటలా. అరే ప్రతి విషయాన్ని కూడా మీరు ఎలక్షన్లో మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేయండి, మీ ఇష్టం మిమ్మల్ని ఎవరు కాదంగారు. అది ప్రజాస్వామ్యం అంటే అర్థం అదే, మంచికేస్తే మంచి, చెడుకేస్తే మీ ఇష్టం. కానీ ప్రతి అంశాన్ని కూడా అంశాన్ని చూడండి, ఆ ఇష్యూని చూడండి, ఎవడు చెప్పాడనేది పరచుకోండి. అసలు ప్రస్తుతం ఉన్న వాస్తవం ఏంటి, వాడు చెప్తోంది ఏంటి, అది సరైందా కాదా. అలాగే ఇంకో అంశంలో ఈ అంశంలో ఏ కరెక్ట్ కావచ్చు, మరొక ఇష్యూలో బి కరెక్ట్ కావచ్చు, ఇంకో దానిలో సీ కరెక్ట్ కావచ్చు. ఇది నీ బతుకుని గురించి. నువ్వు వాడికి కట్టుబానిసో కాదు, బాంచని కాలమొక్తా కాదు. వాడే చాలా సందర్భాల్లో గాడిద, వాడికి మళ్ళీ నువ్వు బానిసం ఏంటి, బుద్ధి లేదు నీకు. నీ కూర్చున్న వాళ్ళు చూసుకో, ఎలక్షన్ ఎవడోడు కోటే నీ ఇష్టం. కనీసం మంచా చెడు అని చెప్పనిది, ఈ చెప్తుంది నాకు బాగుందా లేదా, కరెక్టా కదా, నాకు లాభమా కదా. ఆ మాత్రమే ఇంగితం జ్ఞానం లేకపోతే బతుకట్లా బాగుపడుతుందా, బతుకట్లా బాగుపడుతుంది. కాస్త చూసి నాకు ఏది మంచిది అని అర్థం చేసుకుని దాని ప్రకారం చేసుకుంటే కదా బతుకు బాగుపడేది. లేదంటే మాట్లాడబావు, నోరు మూసి కూర్చో, బానిసత్వానికి అర్హుడు నువ్వు. కొంచెం పచ్చిగా చెప్తున్నా, ఎందుకంటే యువతలో కూడా సోకాల్డ్ చదువుకున్నా ఉన్నా చదువు లేదు పాడు లేదు, ఏదో ఒక స్కిల్ వస్తే ఉండదు తప్ప ఈ కులతత్వము, ఈ ట్రైబల్ తత్వము, ఈ పిచ్చి, ఈ ఫ్యూడల్ తత్వము మూర్ఖంగా వచ్చి మనం అజ్ఞానంతో పనిచేస్తున్నాం. కాబట్టి అది దాన్ని చదువు అని నేను, విద్య లేదు, గోంగూర లేదు. ఏమాత్రం చదువు లేని వాళ్ళు చాలామంది ఇంకిత జ్ఞానం, మర్యాద, సంస్కారం ఉంటాయి. సోకాల్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు కొంత చాలామంది గాడిదలు ఉంటారు. కాబట్టి సోకాల్ డిగ్రీ కొలమానం కాదు మన దేశంలో. ఇంగిత జ్ఞానం, సంస్కారం, సభ్యత, నీ భవిష్యత్తు గురించి నీకు అవగాహన, అది ముఖ్యం తప్ప డిగ్రీ కైతాలు కాదు.
సార్, మన ఎలక్షన్స్లో మన గెలుపుని నాయకులు ఎవరైతే గెలుస్తారో వాళ్ళ గెలుపు నిర్ణయించేది న్యూట్రల్ ఓటర్స్, ఎందుకంటే వాళ్లే ఎక్కువ శాతం ఉంటారు. అలాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీస్ని హైర్ చేసుకుంటున్నారు, వివిధ రకాల ప్రమోషనల్ టెక్నిక్స్ అన్నీ వాడుతున్నారు. అసలు ఇది ఎంతవరకు సరైంది సార్? అంటే అభిమానం ఉంటే నిజంగా జనాలే ఓటేస్తారు వచ్చి. అట్లాంటిది ఏవేవో ప్రైవేట్ ఏజెన్సీస్ని హైర్ చేసుకోవడం, ఒక పెద్ద సిస్టమ్ని క్రియేట్ చేసుకోవడం, ఇదంతా ఎలా చూడొచ్చు సార్ మనం?
సై, మనకి ఇష్టం ఉన్న లేకపోయినా దాన్ని మీరు నేను ఆపలేం, మనమే కాదు ప్రపంచంలో ఎక్కడ ఆపలేరు. కాబట్టి మన చేతుల్లో లేని దాని గురించి చింతించడం అనవసరం. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఉంది, అలాగే జరుగుతుంది. బ్రిటన్ అట్లాగే జరుగుతుంది. అమెరికాలో మరీ ఎక్కువ, యూరప్లో కొంచెం తక్కువ, బ్రిటన్ కంటే జర్మనీ తక్కువ. కానీ ప్రపంచమంతా కూడా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ని ప్రొఫెషనలైజ్ చేసి దాని కోట్ల రూపాయలు మాకు ఇస్తే మేము ఇదిగో డేటా ఇస్తాం, అచ్చేస్తాం, ఇచ్చేస్తాం అని చేస్తే అది హడావుడి చేస్తున్నారు. ఇక మనకు ఆపే అవకాశం మనకు లేదు నా దృష్టిలో. అది మన ఇప్పుడు సోషల్ మీడియాని ఎట్లాగైతే మనం ఆపలేమో, అదే ఇంగిత జ్ఞానంతో ప్రవర్తించాలని బుద్ధి చెప్పగలం తప్ప సోషల్ మీడియాని నియంత్రించి దానిలో సెన్స్ ఉండేట్టుగానేమో చేయగలన శక్తి ఎవరికైనా ఉందా ప్రపంచం? అమెరికా రాష్ట్రపతి లేదు, మన ప్రైమ్ మినిస్టర్ లేదు, మీకు నాకు లేదు. ఇది కూడా అంతే. కాబట్టి దాన్ని మనం ఆపలేం. కాబట్టి మనం చేయాల్సిందని ఏంటంటే వాడు చేసేది వాడు చేసుకుంటాడు, ఈ పార్టీ చేస్తుంది ఆ పార్టీ. మొదట్లో కొన్ని పార్టీలే ఈ సోషల్ మీడియా సైన్యాన్ని పెట్టేవి, మీరు చెప్పిన మాట నచ్చకపోతే ట్రాల్స్ పెట్టేసి మిమ్మల్ని తగ్గ తిట్టం. వాడికి ఒక పెద్ద కార్యక్రమం, కొన్ని వందల మందిని ఎంప్లాయ్ చేసి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు నేర్చుకున్నాయి, చిన్న పార్టీలు కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా పదుల కోట్లు వందల కోట్లు సోషల్ మీడియా మీద ఖర్చు పెడుతున్నాయి. ఇప్పటికే దాన్ని మనం మీరు నేను ఆపలేం. కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే, అరే నేను చెప్పానని కాదు, దేశం కోసం కాదు, నీకు మంచి అంటూ అర్థం చేసుకుని కొంచెం విచక్షణతో ప్రవర్తించాలని అన్న అని చెప్పిన అది వచ్చిందనుకోండి, ఎవడన్ని చేసినా కూడా దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది కనీసం ఈ న్యూట్రల్గా ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వర్గాలు ఆలోచిస్తారనుకున్న వాళ్ళు, అరే నీకు లాభం ఏంటి, దీనివల్ల జరిగే పని ఏంటి, భవిష్యత్ ఏంటి, ఆ మాత్రం అర్థం చేసుకో. ఉదాహరణకి కొన్ని పార్టీలు పాత పెన్షన్ తీసుకొస్తాము అంటున్నారు. ఏమిటి పాత పెన్షన్ అని చెప్పంటే, ఇప్పుడు బడ్జెట్లో డబ్బులు పెట్టకుండా ఈవేళ 10,000 రూపాయలు వస్తే రేపొద్దున 50,000 రూపాయలు పెన్షన్ వచ్చేట్టుగా, రేపొద్దున మీరు కట్టబోయే పనుల నుంచి లాక్కుని వాడికి ఇస్తాను. మీరంతా బికారులు అయిపోయినా దేశం సర్వనాశనమే నాకు అభ్యంతరం లేదు, నేను గెలవాలి వాళ్ళంతే. 97% మంది 3% మంది కోసం అని చెప్పని జీవితాలన్నీ కూడా ఊడిగం చేసి బానిసలు కావాలా? ఇది పాత పెన్షన్ పద్ధతి. ప్రధాన పార్టీలు అది హామీ ఇస్తున్నాయి. ఆ 3% ఓట్లు గట్టిగా వాళ్ళు అరుస్తున్నారు, వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేస్తారు. మిగతా 97% వెర్రోళ్ళు వాళ్ళ కులం మొత్తం తప్ప ఇంకోటి పట్టదు, వాళ్ళని ఎలాగోలా మనం బ్రుడి కొట్టించవచ్చు, వాళ్ళు పట్టించుకుంటేదని చెప్పని. కాబట్టి తప్పు మంది ఈ 97%ది. కాబట్టి నువ్వు ఆలోచించుకో నీ భవిష్యత్తు ఏంటో, నీకు కావాల్సింది ఆలోచించుకో. అది లేకుండా మనం ఏదో ఈ క్యాంపెయిన్ కోసం వచ్చే ప్రొఫెషనల్స్ ఆపేద్దాము, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక చట్టం చేస్తే పని జరుగుతుంది, ఒక ఆర్డర్ ఇస్తే ఏం లేదు. చివరికి మన ఇంగిత జ్ఞానం, మన విజ్ఞత, నాకేం కావాలన్న ఆలోచన. సామాన్యులకు లేకపోయినా కనీసం కాస్త చదువుకున్నవాళ్ళు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు, ఏదో ఒక వృత్తి ఉపాధిలో ఉన్నవాళ్ళు, కొంచెం ఆదాయం పర్వాలేదు అనుకున్నవాళ్ళు, వాళ్ళని ఆలోచించకపోతే ప్రజాస్వామ్యం ఎట్లా బాగుపడుతుంది? వాళ్ళు కూడా పాపం ఏమీ అవకాశం లేనటువంటి, చదువు లేనటువంటి గ్రామాల్లో బేదరికలు నమ్ముకుతున్న వాళ్ళలాగా బానిసల్లాగా ఆలోచిస్తే ఎట్లాగా? కనీసం 15-20% అన్నా 30% అన్నా కొంచెం సరిగ్గా ఆలోచించి ఓటేయటం మొదలెడితే ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది, ప్రతి ఓటు ప్రభావం ఉంటుంది. అరే 10-15% ఇట్లా అనుకుంటున్నారంటే పార్టీలు కూడా ఆ మార్గానికి వెళ్తాయి, వేరే మార్గం లేదు, దీనికి చిట్కాలు ఏం లేదు.
సార్ ఒక ఒక ఆఖరి ప్రశ్న, యాంటీ డిఫెక్షన్ లా వచ్చాక ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పార్టీ కంటే కూడా ఓట్లు వేసిన ప్రజలకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. పార్టీ సెకండరీ, ఎందుకంటే డెమోక్రసీలో ప్రజలే ప్రైమరీ థింగ్ కాబట్టి. అట్లాంటిది యాంటీ డిఫెక్షన్ లా వచ్చాక ఒక అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, వాళ్ళ పార్టీ ఒకవేళ తన నియోజకవర్గానికి చెందిన ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా జరిగిందా, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలిగించినా మాట్లాడడానికి లేదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు సార్ మీరు? సార్
సై 100% రేట్. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మామూలుగా ఈ టీవీల్లో అట్లా చర్చ జరిగితే పార్టీ మారిస్తే మతం మార్చుకునే దానికంటే ఒక భయంకరమైన నేరం చేసినట్టుగా మనం చిత్రించేసి గబ్బు పట్టేస్తున్నాం. అవన్నీ పచ్చి అవాస్తవాలు. నేను కూడా ఈ పాపంలో భాగస్వామిని. యాంటీ డిఫెక్షన్లని బలోపేతం చేయడంలో 1991 రాజ్యాంగ సభను 2003లో వచ్చింది, అది తీసుకురావటంలో కొంత నేను కూడా పాత్ర వహించాను, తప్పు చేశాను మంచి ఉద్దేశంతో అయినా కూడా. పార్టీలకి కట్టు బానిసలు అయిపోయారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇవాళ నడుస్తోంది, మనం ఎన్నికైన ప్రతినిధుల ద్వారా చట్టసభ చర్చ కాదు. పార్టీ నాయకుడు పోని వాడేమన్నా ప్రజలతో మద్దతుతో వచ్చాడా? వాడు స్వయంభూ, వాడు నేను నాయకుడిని ప్రకటించుకుంటున్నాడు, వాడి దింపే శక్తి వాడికి లేదు. ఏ పార్టీ అయినా మీరు చూడరు, ఒకటి రెండు పార్టీలు మినహాయిస్తే. వాడు పెట్టినవాడు వాడి కొడుకు కూతురు మళ్ళీ తర్వాత పార్టీలో నాయకులు అవుతారు. మెజారిటీ వాడికి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాడిని వాడు దింపలేడు, వాడు వాడిని తీసిపారేస్తాడు ఈ పార్టీ ఫిరాయింపు నిషేధం పేరు ఉపయోగించి. చివరికి చట్టసభలు నిరర్థకమైపోయినాయి, ఒక ట్రైబల్ కౌన్సిల్ లాగా తయారైపోయినాయి. నువ్వు నోరు మూసుకో అంటే మూసుకోవాలా, చేయొత్తు అంటే ఎత్తాలా, నేను చెప్పిన మాట చెప్పు అంటే చిలక పలుకులు పలకాల. ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి, ప్రాతినిధ్యం ఏంటి? కాబట్టి పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం అనేది దేశానికి హాని ఎక్కువ చేస్తుంది మంచి కంటే. అయితే ఆ చట్టాన్ని తీసిపారేయాల
సార్,
లేదంటే కనీసం ఈ చట్టాన్ని కేవలం కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం చేయాలి. ఉదాహరణకి ప్రభుత్వంలో ఫలానవాడు ఉండాలని ప్రజలు ఓటేసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని దింపకూడదు. మీరు అవిశ్వాస తీర్మానం వస్తే అక్కడ మాత్రం పార్టీ నాయకత్వం చెప్పిన ఓటు వేయాలి. అట్లాగే బడ్జెట్ ఆమోదంలో తిరస్కరణలో పార్టీ నాయకత్వం చెప్పిన ఓటు, అంతవరకు పరిమితం చేయాలి. దిగువ సభ ఈ రెండు అంశాలకు పరిమితం చేయాలి. ఆ అధికారాన్ని వీళ్ళని అనర్హులుగా ప్రకటించే అధికారాన్ని మళ్ళీ స్పీకర్ చేతుల్లో పెడితే పార్టీలు పక్షపాతం అవుతుంది. ఎన్నికల సంఘానికి ఇవ్వాలా, మిగతా విషయాల్లో ఎన్నికల సంఘానికి బాధ్యత ఉన్నది. కానీ ఇవన్నీ జరగాలంటే ముందు అసలు పార్టీ నాయకత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా రహస్య బ్యాలెట్తో సభ్యులు ఎన్నుకోవాలి
సార్.
అది ఎన్నుకోకుండా వాడి నాయకు వాడు ఆదేశం ఇస్తే మీరు పాటిస్తే ఇంకేంది, మీ నియంతృత్వం అది, మీ సొంత రాజ్యాంగంగా నడుపుతున్నారు. కాబట్టి పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం ప్రస్తుతం ఉన్న రీతి ఈ దేశ ప్రజాస్వామ్యానికి దేశ ప్రజల ప్రయోజనానికి గొడ్డలి పెట్టు. చాలామంది అది అర్థం కాక పార్టీలను మార్చడం అని చెప్పి చాలా భయంకరమైనటువంటి పాపంలాగా చిత్రించి ఆవేశపడిపోతున్నారు. లోతుగా ఆలోచించట్లా, మనం ఎన్నుకున్న ప్రతినిధులు మన కోసం గొంతు విప్పాలి. కేవలం ఎన్నిక ఓటు వేసినటువంటి ఆ నియోజకవర్గం కోసమే కాదు, రాష్ట్రం మొత్తం కోసం, దేశం మొత్తం కోసం వాళ్ళు ఎన్నికయ్యారు, అక్కడ గొంతు విప్పాలి. ఈ పార్టీ ఫైనాన్స్ నిషేధ యాంటీ డిఫెక్షన్లో ఉపయోగించి ఏం చేశారు, ఉదాహరణకి షాబానో కేసులో సుప్రీంకోర్టు ఒక చిన్న తీర్పు ఇచ్చింది. ఒక పేద ముస్లిం మహిళని భర్త విడాకులు ఇస్తే, మన చట్టంలో భర్త విడాకులు ఇస్తే భార్యకి వేరే ఆధారం లేకపోతే మనోవర్తి ఇవ్వాలని చట్టం ఉంది సిఆర్పిసిలో ఉంది, అది ఎంత 100-150 రూపాయలు. అది కూడా ఏమైనా వాడు మొండి పట్టు పెడితే ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు విధిగా ఇవ్వాల్సిందే అని చెప్పంటే ఈ ముల్లాలంతా కూర్చుని మా మతానికి అన్యాయం జరుగుతుందని చెప్పిన గందరగోళం చేస్తే రాజీవ్ గాంధీ భయపడిపోయినాడు
సార్.
భయపడిపోయి ముస్లిం విమెన్స్ బిల్ అని చెప్పని ఒక పేద ముస్లిం మహిళకు విడాకులు ఇచ్చినా కూడా భర్త మనోవర్తి ఇవ్వక్కర్లేదని చట్టం పెట్టాడు. ఎంపీలు ఎవరికి ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీలో అన్నాడు, అందరూ వ్యతిరేకం తప్పని తెలుసు వాళ్ళకి, ముస్లిం ఎంపీలకు ముఖ్యంగా. కానీ పార్టీ ఫైనాన్స్ నిషేధ చట్టం కింద వాళ్ళకి విప్పి ఇవ్వగానే దానికి వ్యతిరేకంగా ఓటేస్తే వాళ్ళందరూ ఎంపీ పదవులు పోతాయి. ఆ రకంగా ఒక దుర్మార్గపు చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కేరళ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు ఆయన కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. నేను కేంద్రం అన్నమాట వాడకపోయినా అర్థం కావటం కోసం చెప్తున్నాను. యూనియన్ ప్రభుత్వంలో హోంశాఖలో మంత్రిగా ఉన్నాడు. ఆయన దాన్ని తప్పని వ్యతిరేకించి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయ జీవితం సమాప్తి అయిపోయింది దానికి
సార్.
మీరు తప్పు చేస్తుంటే కాదనే శక్తి కూడా ఎంపీలకు ఎమ్మెల్యేలకు లేకపోతే పార్టీ ఫిరాయింపు నిషేధం గోంగూర ఎవరికోసం? ఇది పార్టీ నాయకుడు మూర్ఖత్వం కోసం, నాయకత్వం కోసమా? అలాగే నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఒక న్యాయమూర్తి ఒక ఆయన కొన్ని తప్పులకు పాల్పడ్డాడని రుజువైంది, జస్టిస్ రామస్వామి అని. ఆయన ఈ రాజ్యాంగం ప్రకారం పార్లమెంటుకి అధికారం ఉంది, వాళ్ళని తొలగించే అధికారం, అంత రుజువైంది, ఏమీ అనుమానం లేదు. దానిలో విప్పించారు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మీరు వచ్చి వ్యతిరేకంగా ఓటేయండి అని చెప్పని, వీగిపోయింది అది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జడ్జిలకి బాగా జవాబుదారితనమే లేదు, మమ్మల్ని ఎవడే అని టచ్ చేయడం వాళ్ళకి గట్టిగా నమ్మకం వచ్చింది. ఒకసారి జడ్జి అయిపోతే వాడి దేవుడు అంతే, వాడు ఏం చేయలేం మనం, వాడు ఏం చేసినా చేయలేదు అంతే. కాబట్టి పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం మంచి కంటే చాలా ఎక్కువ చెడు చేసింది. చాలామందికి ఈ విషయం అర్థం కాదు, ఈ విషయాన్ని చెప్పే సాహసాన్ని చాలా కొద్దిమంది చేస్తారు. నేనన్నా చెప్పకపోతే, నాలాంటి వాళ్ళని చెప్పకపోతే సమాజం నష్టపోతుంది. కాబట్టి చాలా విస్పష్టంగా చెప్తున్నాను, పార్టీ ఫిరాయింపు నిషేధం తీసి పారేస్తే మంచిది. ఒకవేళ కొనసాగిస్తే ఒకటి రెండు అంశాలకు పరిమితం చేసి విప్ అనేదాన్ని సభ్యులకు పూర్తిగా స్వేచ్ఛనివ్వాలి. నాయకత్వాన్ని పార్టీ సభ్యులు ఎన్నుకుంటేనే, అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నిక కాకుండా నువ్వు పార్టీ నాయకుడిగా నీకు నువ్వు ప్రకటించుకుని లేకపోతే వారసత్వంగా వచ్చి నువ్వు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేయాలో చెప్తాను, వాళ్ళు నా మాటను పోతే వాడి సభ్యత్వం రద్దు అవుతుందంటే ఏంటిది, ప్రజాస్వామ్యమైంది. కాబట్టి చాలా మౌలికమైనటువంటి ఆలోచన చేయాలి
సార్. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మీరు అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడిన స్పీచెస్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి సార్, టాప్లోకి వచ్చాయి, చాలామంది చూస్తున్నారు.
ఓ వెరీ గుడ్ నాకు తెలియదు.
చూస్తున్నారు సార్, చాలామంది చూస్తున్నారు. నిజంగా మీరు ఎలాంటి డబ్బు పంచకుండా నిజాయితీగా వచ్చి అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు సార్ అసెంబ్లీలో, అంత ధైర్యం అసలు నిజంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు ఎవరికైనా నిజంగా చేయగలుగుతారా? అలాంటి పార్టీలు ఉన్నాయా, అలాంటి నాయకులు ఉన్నారా?
సరే, నిరాశ అక్కర్లేదు, నేను నిజాయితీగా చెప్తున్నాను, మనసు ఇప్పుడు చెప్తున్నాను. ఈవేళ కూడా తెలుగునాట రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడున్న పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీల్లో కూడా అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, అందరూ నేను అంటలా. ఒకరిద్దరు పేర్లు చెప్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటి అడుగుతారు, నేను పేర్లు చెప్పటల్లా. కానీ ఏమవుతుంది, ప్రతివాడు కూడా వ్యవస్థకి ఇబ్బంది. నేను ప్రజలు ఓటేసినా వేయకపోయినా నేను డబ్బులు పంచి నిర్ణయం చేసుకున్నాను, నాకు పదవక్కర్లేదు. అలాగే నిజం చెప్పాలని నిర్ణయం చేసుకున్నాను, అదే ప్రజలు లోక్సభలో ఓటు వేయలేదు, నేనే పెద్ద బాధపడలేదు. అలా రాజకీయంలో కెరీర్ కావాలనుకుంటే అలా అనుకోలేరు. మంచి ఉద్దేశంతో సభలో కూర్చోవాలా, ప్రభుత్వంలో ఉండాలని కోరుకోవటం తప్పు కాదు కదా, మంచి చేద్దామని చెప్పని. కాబట్టి రాజీ పడాల్సి వస్తుంది, ఓట్ల కొనుగోలు కానీ తాయిలాలు పంచడం కానీ రాజీ పడాల్సి వస్తుంది. నాయకుడు ఎవడు కూర్చుంటాడు అక్కడ, వాడి వీళ్ళని వంచేస్తున్నాడు, రాజీ పడుతున్నారు. కానీ అవకాశం వస్తే అద్భుతంగా చేసే ఆలోచన కానీ శక్తి కానీ ఉంది చాలామందికి. కాబట్టి దేశంలో వీళ్ళంతా దుర్మార్గులు, మంచోళ్ళంతా బయట కూర్చున్నారు, దొంగలంతా లోపల కూర్చున్నారు, ఈ భ్రమలు వద్దు. రాజకీయంలో ఉన్న వాళ్ళు చాలామందికి వీళ్ళ మనం మాట్లాడుకున్న అంశాలన్నీ తెలుసు, ఎందుకంటే అనుభవం నుంచి వచ్చింది వాళ్ళకి. నేను లోక్సత్తా ఉద్యమం పెట్టాక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ఆయనకి ఫోన్ చేశాను. కారణం ఏంటంటే నాకు ఫోన్ లేదప్పుడు ఆ లోక్సత్తా ఆఫీస్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ మూసేశారు. నాకు తెలియకుండానే ఆ బిల్డింగ్లో ఆ ఫ్లాట్ మేము తీసుకున్నాం
సార్.
ఆ ఫోన్ లింక్ ఉన్నాయి అక్కడ, ఫోన్ లింక్ ఉన్నాయి. మరి ఆయన ఎంపీ ఆ రోజుల్లో ఫోన్లు కూడా గతలేదు కదా మనకు, మన కర్మ కొద్దీ ఈ దేశంలో. ఈనాడు యువతకు తెలియదు ఎలాంటి దుర్మార్గాన్ని ఈ దేశంలో మనం అంతా ఫేస్ చేశామనేది వాళ్ళ యువతకు తెలియదు. ఆనాడు ఫోన్ కావాలంటే గగనం, ఇది లేదు అసలు, ఇది ల్యాండ్లైన్ రాదు, ఇళ్ళు పడుతుంది. అందుకని ఆయనకు ఫోన్ చేశాను, ఏమండి మీ అబ్బాయి వదిలేసిన ఫోన్లు ఉన్నాయి, మీకు ఎంపీ కాబట్టి ఎంపీ కోటాలో మీరు నాకు మీరు తీసుకుంది కానీ నాకు ఈ ఫోన్ వదిలేస్తే డబ్బులు కట్టేస్తాను నన్ను. సరే జరగలేదు దేవుడి విషయం, కానీ ఎప్పుడు చాలాసేపు మాట్లాడుకున్నాం, ఏమంటే ఇంత పిచ్చి పని ఎందుకు చేస్తున్నారు, మీకు బోర్డు అంత పేరుంది, మంచి సమర్థమైన అధికారిగా నిజాయితీ పరుడుగా చాలా చేసే అవకాశం అయ్యేసినట్టు బయటకు వచ్చారు. నేను చర్చ మొదలెట్టాడు ఆయన ఫోన్లో, నా మాటంతా విన్నాక ఆయన ఒక్క మాట అన్నారు, రాజశేఖర గారు, జయప్రకాష్ గారు, ఒక్క పని చేసి పెట్టండి మీరు, రాజకీయం మారిపోతుంది, సీఎంని డైరెక్ట్గా ఎన్నికే ఏర్పాటు చేయండి, మంచో చెడు ప్రజలు ఎన్నుకుని వాడు ఎమ్మెల్యేల మీద ఆధారపడకుండా రోజువారీకి పరిపాలన చేసే అవకాశం మారిపోతుంది చెప్పినాడు. చాలా లోతుగా ఆలోచించి చెప్పిన మాట అది. కాబట్టి వీళ్ళంతా దుర్మార్గులు కాబట్టి దేశం ఎట్లా ఉంది అనుకోపోకండి, గతి లేక ఈ వ్యవస్థలో ఎమ్మెల్యేలను కలుపుకోకపోతే ఆయన పదవిలో ఒక్కరోజు ఉన్నాడు. ఎన్టీ రామారావు లాంటి వాడిని దింపారేశారు కదా రెండుసార్లు, మనం చూసాం కదా. అంత ప్రజల్లో ఆదరణ ఉన్న మనిషి, అంత నిర్భీతిగా ఉన్న మనిషి, నిఖార్సైన నిజాయితీ ఉన్న మనిషిని రెండుసార్లు దింపేశారు, ఒకసారిగా దినదిన కంటే నూరేళ్ళ ఆయుష్. ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలని చెప్పంటే ఈ కోట్ల రూపాయలు ఖర్చు, జనానికి ఓట్ల పంపిణీ. కాబట్టి దీనిలో ఫస్ట్ అయ్యే ఈ చక్రవ్యూహంలో బందీలు అయిపోయారు. కానీ ఈవేళ మంచి వాళ్ళు రాజకీయంలో లేరన్న భ్రమలో ఉండబోకండి, ఇప్పటికీ అందరూ కాకపోయినా చాలామంది ఉన్నారు. మీరు వ్యవస్థలో కొన్ని మార్పులు చేస్తే అద్భుతమైన వాళ్ళు, ఇక్కడ మన ప్రేక్షకుల్లో దేశం మార్చాలని తపన ఉన్న వాళ్ళు చాలామంది, అలా కసి ఉన్న వాళ్ళు, ఆ శక్తి ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఇవాళ ఆ ఛాన్స్ లేదు, ఆ స్పేస్ లేదు మీకు. మీరు కూడా తప్పు చేయకపోతే, ఓట్లకు డబ్బు ఖర్చు పెట్టకపోతే, తాయిలాలు పంచకపోతే మీకు ఆ ఛాన్స్ లేదు. ఒకసారి ఆ పనులు చేశాక మీరు బతకాలిగా, వచ్చే ఎలక్షన్లో మళ్ళీ ఖర్చు పెట్టాలిగా, అంతేత మీరు దానిలో కూరుకుపోయారు. అందుకని నీతి విషయం, నీతి అవినీతికి ఆలోచించబోకండి, వ్యవస్థ దానికి కారణం. ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను చివరిగా, ఇప్పటికీ రాజకీయంలో వివిధ స్థాయిల్లో నిజంగా నిఖార్సైన వాళ్ళు, మధ్యర్గాలు కోరుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ శక్తి అంతా కూడా హరించుకుపోతోంది, వాళ్ళు మౌనంగా కన్నీళ్లు కారుస్తున్నారు. అయితే కాలక్రమేణా వెళ్ళిపోతున్నారు, మేము ఉండలేము సార్ అని చెప్పని, లేదంటే రాజీ పడిపోయి ఈ దుర్మార్గంలో భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళంతా చెడ్డవాళ్ళు, మేమంతా మంచివాళ్ళు అన్న భ్రమలో ఉండద్దు. మన ఎన్నికల వ్యవస్థ చాలా ప్రమాదకరమైన వ్యవస్థ.
సార్ ఆడియన్స్ ఒక చిన్న కొన్ని క్వశ్చన్స్ అడిగారు సార్, ర్యాపిడ్ ఫైర్ లాగా మీరు జస్ట్ చిన్న చిన్న మాటలతో వాటికి చెప్పేయండి, లాస్ట్ మనం ముగించారు. అసలు చిన్న చిన్న గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎగ్జామ్స్ పెడతారు, అలాంటిది పొలిటికల్గా కంటెస్ట్ చేసే వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి ఎందుకు ఉండవు? ఎందుకంటే వాళ్లే ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళని కింద అధికారంలో ఉంటారు కాబట్టి. అసలు వాళ్ళకి ఎందుకు పరీక్షలు ఉండవు అని అడిగారు సార్ ఒకళ్ళు.
వాళ్ళకి అర్హత ఉండాలి కాదండి అట్లా, కానీ అర్హత పరీక్షల వల్ల కాదు. మీరు ఇందాక చెప్పారు డిగ్రీలు పొందిన వాళ్ళు ఎంతో మూర్ఖంగా ఆలోచిస్తున్నారు, కానీ అర్హత రెండు రకాలుగా ఉండాలి. ఒకటి, స్థానిక ప్రభుత్వాలని బలోపేతం చేస్తే అక్కడ బాగా నాయకులుగా ఎదిగితే మనకు నమ్మకం వస్తుంది. జనక వెంగళరావు గారు గొప్ప ముఖ్యమంత్రి, తెలుగు నాట అతి గొప్ప ముఖ్యమంత్రి నా దృష్టిలో. ఆయనకి ఏమీ అర్హత లేదు, మీరు చెప్పే అర్హత లేదు, స్కూల్ కూడా పూర్తి చేయాల, కానీ గొప్ప ముఖ్యమంత్రి, ఎందుకని స్థానిక ప్రభుత్వంలో రాటు తెలియడం. రెండోది, నాయకత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాలి, అభ్యర్థిగా కానీ లేకపోతే నాయకత్వం కానీ, ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా అర్హత దానిలో వచ్చేస్తుంది. ఈ డిగ్రీ కొలమానం కాదు, కొలమానం కావాలి కానీ డిగ్రీ కొలమానం కాదు, ఈ డిగ్రీ కొలమానం అన్న భ్రమ నుంచి బయటపడండి.
మేము ఒకళ్ళని ఎన్నుకుంటాం, ఎన్నుకున్న వాళ్ళు కరెక్టా రాంగా అని మేము డిసైడ్ అవ్వడానికి 5 ఏళ్ళు అవసరమా? అంటే మేము రాంగ్ పర్సన్ ఎన్నుకున్నామంటే మళ్ళీ 5 ఏళ్ల పాటు మేము వెయిట్ చేయాలా? ఎందుకు అంతకంటే తక్కువ ఎందుకు ఉండకూడదు అని అడిగారు సార్ ఒకళ్ళు.
స్థానిక ప్రభుత్వాలు మీరు చెప్పింది కరెక్ట్, మున్సిపాలిటీ పంచాయతీల్లో అక్కడ ఏంటి, మనకి కొన్ని సేవలు అందించాలంటే అంత విధానాలు పెద్దగా లేవు, గొప్ప నాయకత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొలాలు నీళ్లు వస్తున్నాయా లేదా, సివరేజ్ బాగుందా లేదా, రోడ్లు ట్రాఫిక్ బాగున్నాయా లేదా, ఇది కావాలి అక్కడ. కానీ రాష్ట్రము జాతీయ స్థాయిలో అంతకు మించి లోతైన ఆలోచన చేయాలి. ఒక్కసారి ఆలోచించండి, పిల్లలకే ఓటు హక్కు ఉందనుకోండి, తల్లిదండ్రులు వాళ్ళ అధిపాధ్యంలో ఉండాలా వద్దా నిర్ణయించుకునే హక్కు పిల్లలకు ఉందనుకోండి, మీరు ఒకసారి ఆలోచించండి. మన ప్రేక్షకుల్లో చాలామందికి పిల్లలు యువత ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు కదా. ఈ పిల్లలకే మా తల్లిదండ్రుల అధిపాధ్యంలో ఉండాలా, వాళ్ళ మాట వినాలా వద్దా అని పిల్లలకే మీకు ఓటు హక్కిస్తే మీ మీద కోపం వచ్చిన ప్రతిరోజు మిమ్మల్ని దింపేయాలంటారు
సార్.
మీరు వాళ్ళ మంచి కోసం కొన్ని సందర్భాల్లో చెప్తారు, నాన్న రాత్రి మూడు టీవీ చూడకూడదు, గేమ్స్ ఆ వీడియో గేమ్స్ ఆడకూడదు, టైంకి నిద్ర పోవాలి, అన్నీ ఇండోర్ కాదు బయటకు వెళ్ళి ఉండాలా, చదువు మీద కూడా శ్రద్ధ పెట్టాలి, ఈ వారికి ఇష్టం ఉంటుందా ఉండదు. సమాజం కూడా అంతే, కొన్ని దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్వల్పకాలికంగా కొంత మూల్యం చెల్లించాలి. అలా కాకుండా ప్రతిరోజు ఓటేసి దింపేస్తానంటే ఇప్పటికే ఈ తాయిలాలతో దేశం నాశనం అవుతుంది, రేపు తాయిలాలు తప్ప ఇంకేం మిగలం. కాబట్టి ఆలోచన వెనకాల ఉన్న బాధని అర్థమవుతుంది, కానీ పెద్దగా లోతు లేదు దానిలో. స్థానిక ప్రభుత్వాల్లో ఓకే, మిగతా చోట్ల కనుక ప్రతిరోజు ప్రభుత్వం గండంలో ఉంటే ఇక దేశంలో ప్రజలకి భవిష్యత్తు కోసం మంచి జరగడం అసాధ్యమవుతుంది.
సార్, క్రిమినల్ హిస్టరీ ఉన్నవాళ్ళు అంటే ఒక ఎఫ్ఐఆర్ నమోదైతే గవర్నమెంట్ జాబ్కి అనర్హులు అంటారు, అలాంటిది క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు టికెట్లు ఎలా ఇస్తున్నారు అని అడిగారు సార్.
మన చట్టంలో శిక్ష పడితే కొన్ని నేరాలకి అనర్హత ఉంది. చాలా కాలం ఆలోచన జరుగుతుంది, కనీసం ఎఫ్ఐఆర్ నమోదైతే కాదు కానీ కనీసం ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే చేయాలని చెప్పి. కానీ సమస్య ఏంటి, మనకి ఒక్కసారి ఏ రాష్ట్రమైనా చూడండి, బడితే ఉన్నవాడితే బర్రే, అధికారంలో ఉన్నవాడు మీ మీద కోపం వస్తే మీ మీద ఈ కేసులనే బనాయించవచ్చు. అప్పుడేమవుతుంది, ప్రతిపక్షంలో నాకు పోటీకి వచ్చే వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి అనర్హులుగా ప్రకటిస్తాను, నియంతృత్వాలు అట్టాక్ వస్తాయి. కాబట్టి మీరు అలా చేయాలనుకున్నట్టయితే ముందు ఆలోచించాల్సింది, ప్రభుత్వం చేతుల్లో నేర పరిశోధన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ ప్రాసిక్యూషన్ కానీ లేకుండా నిఖార్సుగా నిజాయితీగా సమర్థంగా జవాబుదారీగా పారదర్శకంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జట్టుగా ఏర్పాట్లు చేశారనుకోండి, అవి చాలా దూరం ఉన్నాం మనం. అప్పుడు ఇంకొంత బలోపేతం చేయడం చాలా చెత్త తప్ప, ఇప్పుడున్న పరిస్థితుల్లో పేనుకు పెత్తనం వేస్తే తలంత గొరుగుతుంది. అధికారంలో ఉన్నవాడు మిగతా పార్టీలు అందరినీ కూడా కొంచెం బలంగా ఉన్నవాడు అందరినీ కూడా కేసులు పెట్టేసి అనర్హులుగా ప్రకటించి నియంతగా కొనసాగుతాడు. అంచేత ఆలోచనలో వెనకాల నేను అర్థం చేసుకోగలను, కానీ బాధ ఆలోచనలో లోతు లేదు, లోతుగా.
ఒక్క ఆఖరి ప్రశ్న సార్, ఇది ఎందుకంటే చాలామంది అడిగారు దీన్ని, ఏంటి అంటే చదువుకున్న వాళ్ళు, మొత్తం చదువుకున్న వాళ్ళు యువత మరీ పేదరికంలో ఉన్నారని కూడా మనం అనుకోకూడదు. వాళ్ళు ఏమంటున్నారంటే అందరూ డబ్బులు ఇస్తున్నారు, మేము అందరు డబ్బులు తీసుకుంటాం, అది మా డబ్బు మేము తీసుకుంటాం, కానీ మాకు నచ్చిన వాళ్ళకు ఓటేస్తాం, ఇందులో తప్పేంటి, మా తప్పేంటి అంటున్నారు.
సైన్ ఇందాకే సమర్థించారు, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని డబ్బులు తీసుకుంటే పేదల ప్రజలు నిందించడం అన్యాయం అని చెప్పాను. కానీ ఏమవుతుంది, నష్టం ఏం జరుగుతుందంటే, ఇందాక మీరు చెప్పారు డబ్బు పంచిపెట్టేవాడే అర్హుడిగా వస్తున్నాడు. ఎంత సమర్థుడైనా నిజాయితీపరుడైనా మంచివాడైనా నాయకత్వ లక్షణాలు ఉన్నా డబ్బు పంచిపెట్టకపోతే పక్క వెళ్ళిపోతున్నాడు. ఒకసారి పంచిపెట్టాక మంచివాడు కూడా రాజీ పడకపోతే బతకలేడు
సార్.
కాబట్టి దుర్మార్గ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి నేను ఓటర్లను తిట్టట్లా, ఇందాక చెప్పాను, స్పష్టంగా చెప్పాను. కానీ ఇది మారకపోతే నష్టపోయేది ఓటర్లే, ముఖ్యంగా పేద ఓటర్లే. చదువు బాగోకపోతే, ఆరోగ్యం బాగోకపోతే, ఆర్థిక వ్యవస్థ పెరగకపోతే, బడితున్నవాడిది బర్రె అయినట్టయితే, న్యాయం అందకపోతే నష్టపోయేదెవరు? డబ్బు ఉన్నవాడు ఎలాగ బతుకుతాడు, బలం ఉండి ఎలాగ బతుకుతాడు, బలం ఉన్నాడు, బలహీనం నష్టపోయేది. కాబట్టి నేను పేదలను తప్పట్ల డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారని చెప్పని, కానీ ఈ మార్పు తేకపోతే పేదలకు నిరంతరం కొనసాగుతుంది, బీదల హక్కులకు రక్షణ ఉండదు, బడితున్న వాడిదే బర్రెవుతుంది, ఒక ఫ్యూడల్ నియంతృత్వం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో ఒక ఫ్యూడల్ నియంతృత్వంలో బడితున్న వాడిదే బర్రె అనే రాజ్యంలో ఉన్నాం, అందుకోసం మార్చాలి. అంతేగాని ప్రజలు తప్పు చేస్తున్నారన్న భావంతో కాదు, నష్టపోతున్నారన్న భావం.
సార్, ఇంకా మరెన్నో అంశాలు ఉన్న టైం కన్స్ట్రెయిన్స్ వల్ల ఇవాళకి ఇక్కడితో ఆపేద్దాం సార్. మళ్ళీ కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్.
థ్యాంక్ యూ సార్.